காஞ்சனேயமதி பாடலானந்தம் காஞ்சனாத்ரி கமனீய விக்கிரகம் பாரிஜாத தருமூலவாசினோ பாவயாமி பவமானந்தனம்.
எப்படி அதில் போல ஆபதாம் அபகத்தாரம் தாதாரம் சர்வசம்பதாம் லோகாபிராமம் ஸ்ரீராமம் பூயோ பூயோ நமாமியம். பரம பவித்திரமான ராம சன்னிதானంలో ఈరోజు సేవాధర్మం అనేటటువంటి ఒక శీర్షికను ఏర్పాటు, రామాయణం సేవాధర్మం. అసలు రాముడు అంటేనే సేవా ప్రీతి పాత్రుడైన రామాయణంలో అడుగడుగున సేవాధర్మం కనబడుతూనే ఉంటుంది. రాముడు పుట్టి పుట్టగానే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు సేవించినవాడే. అంతటి పితృభక్తి మాతృభక్తి మళ్ళీ మానవుల్లో కనపడదు. పరిపూర్ణమైన మానవుడిగా అవతరించిన రామచంద్ర ప్రభు తండ్రికి నమస్కరించకుండా తల్లికి నమస్కరించకుండా ఏనాడు ఏ పని చేయలేదు. ఆజ్ఞాపిస్తే చాలు తల్లి గాని తండ్రి గాని అగ్నిలో కూడా దూకుతాడే. కాబట్టే రేపే పట్టాభిషేకం, ఈ పూట ఏర్పాట్లు చేసుకో అని రాముడికి చెప్పిన దశరథుడు ఆ తర్వాత కైకేయికి లోనైపోవడం వల్ల కైకేయమో మీ నాన్నగారు నేను అడవికి పోమన్నాడని చెప్తే నిర్వికారంగా నాన్నగారు చెప్పారు కాబట్టి అడవికి ఏమంటే ఎక్కడికైనా పోతానన్నాడు. ఆయన మరికొద్దిసేపట్లో ఆశ చూస్తున్నారుగా, ఎంతో ఆనందంతో ఉన్నటువంటి వాడికి నీ ఆశంతా పోయిందంటే గదగదలాడిపోడా? ఒక్క రూపాయి పోతే ఇంక మళ్ళీ ఆ వ్యక్తి జీవితంలో కోల్పోలేడు అని మానవ లక్షణం. ఆయన మహానుభావుడు, అయోధ్యానగర సింహాసనంతో పాటు మొత్తం కోసల సామ్రాజ్యం అంటే ఆ రోజుల్లో భూమండలం అంతటిని ఏలుతున్న సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యంలో ఎంతో మంది మహారాజులు భాగస్వాములు వాళ్ళంతా దానికి కప్పం కట్టేవారు. ఇప్పుడు భారతదేశం అంటే అదొక మహాదేశం. ఈనాటి భారతదేశం ఎంత ఉంది అంటే చాలా ముక్కలు ముక్కలు అయిపోయి పెసర మిగిలింది వారికి. బర్మా విడిపోయింది, పాకిస్తాన్ విడిపోయింది, అంతకుముందే ఇంకొక 20-30 ఏళ్ల క్రితం ఆఫ్ఘనిస్తాన్ అనే పేరుతో విడగొట్టేశారు. ఆఫ్ఘనిస్తాన్ అంటే గాంధార దేశం, గాంధార్ ఎక్కడ ఆవిడ. ఆఫ్ఘనిస్తాన్ అసలు పేరు గాంధార దేశం, శకుని గారి అది విడిపోయింది. ఇప్పుడు సైంధవుడు సింధురాజు ఉన్నాడే ఆ సైంధవ దేశం, అది ఇప్పుడు పాకిస్తాన్లో విడిపోయింది. ఆ రోజుల్లో బర్మా అంటే బ్రహ్మపురం అన్నది, బ్రహ్మశబ్దం బర్మా అయిపోయింది, అది విడిపోయింది. శ్రీలంక విడిపోయింది, నేపాలం అది విడిపోయింది. ఇలా విడిపోయి 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 ఇంత ముఖం మిగిలింది వారికి. ఆ నాన్నడు అఖండ సామ్రాజ్యం, ఇంత సామ్రాజ్యంలో ఉన్నటువంటి చిన్న చిన్న రాష్ట్రాలు ఉన్నాయే రాజ్యాలు అవన్నీ అయోధ్యకి కప్పకెట్టేవి రాముడి కాలంలో. మళ్ళీ ధర్మరాజు భీష్ముడి కాలంలో హస్తినాపురానికి కప్పం కట్టేవి. కాబట్టి అది ఒక మహాసామ్రాజ్యం. ఆ సామ్రాజ్యానికి ఎంతో మంది తల వంచేవారు. రాముడి యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా చక్రవర్తులు. మీరు కూడా రోజు ఏమంటున్నారు, చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం. చక్రవర్తి కొడుకు అయిన రామచంద్ర ప్రభువుకి సార్వభౌముని గురించి మంగళమును సమర్పిస్తున్నాం అన్నారు. కాబట్టి అసలు ఆ వంశమే చక్రవర్తి వంశం. మీలో సుందరకాండం చదివిన వాడికి తెలుస్తుంది, అందులో హనుమంతుడు సీతాదేవి దగ్గరికి వచ్చి, అమ్మా రామచంద్రుడు గొప్పతనం అడిగో చెప్తున్నాను, చక్రవర్తి కులీజాత చక్రవర్తి వంశంలో పుట్టాడు, పురంధర సమోహలే ఇంద్రుడి వలే పరాక్రమం జరిగిన వాడు వర్ణించాడు. అసలు వంశమే చక్రవర్తి వంశం. అంతటి చక్రవర్తి అవలసిన వాడు, మరికొద్ది సేపట్లో చక్రవర్తి అవుతానని ఆనందంతో ఉన్నటువంటి వాడు అడవి కడమంటే అంత ఆనందంగా వెళ్ళాడు. ఒకసారి ఆలోచించండి, ఉపన్యాసానికి వచ్చిందో కావిడ చెప్పు బయట పెట్టింది, ఉపన్యాసానికి వచ్చేవదో పక్కన పెట్టింది, ఎవడో పట్టుకుపోయాడు. ఇంకా చూడండి ఆ ఉపన్యాసం అయిపోయాకన్నా చెప్పు బాబోయ్ మా ఆయన కొట్టేస్తాడు మళ్ళీ కొత్త చెప్పులు పండు. జరిగిందండి, అందుకు చెప్తున్నాను నేను. చెప్పులు పోయినందుకు ఆవిడ 3 రోజుల పాటు ఉపన్యాసానికి వచ్చినప్పుడు ఎడవడమే, ఇక్కడికి వచ్చానండి దుమ్ము పెట్టారండి ఈ గుడికి అడిగండి. అప్పుడు ఆత్మవారిలో చెప్తున్నప్పుడు ఆ చెప్పులు పోయేయండి, గురువు గారు రోజు అనౌన్స్ చేయండి అని. నా బతుకి చివరికి ఉపన్యాసం పోయి అలా ఆవిడ చెప్పులు పోయాయంటే ఆవిడ చెప్పులు ఎవరన్నా చప్పులు కొట్టుకుంటున్నాను ఆయన, లేకపోతే ఆవిడ గుండె అయిపోయేటట్టు ఉంది అనవలసి వచ్చింది. ఇంకో విచిత్రం చెప్పంటారా, ఒకసారి రాజస్థాన్ వచ్చింది ఒక ఆవిడ మాతో పాటు పుష్కర్లో గురించి కొట్టించారు. ఒక మేష్టారు ఉన్నారు, ఇంకా గొలుసుపోయిన రోజున ఆవిడ పడిన బాధ ఈ ప్రపంచంలో ప్రాణం కొద్ది కూడా బాధ ఉండదు. చచ్చినట్టు మేమంతా డబ్బులు వేసుకుని వాడి గొలుసిచ్చాం అడగండి. ఇది కూడా మేష్టారు ఉన్నారు, బాలకృష్ణ గారు ఉన్నారు. ఒక దిక్కు వాళ్ళు గొలుసుపోతే ఏడుస్తున్నాం మనం, చెప్పులు పోతే ఏడుస్తున్నాం. అటువంటిది సామ్రాజ్యం పోయింది అది. మహాసామ్రాజ్యం విడిచిపెట్టి అడవికి వెళ్ళు అంటే నేను నా తండ్రికి సేవకుండి ఆయన ఏం చెబితే అది చేస్తాను, నాకెందుకు ఈ సామ్రాజ్యం నా తమ్ముడికి ఇచ్చేసుకుందని ఎవరికి పోతున్నానని వెళ్ళిపోయాడు ఆయన. అది రాముడి గొప్పతనం. అందుకని వాడు రాముడిని తలుచుకుంటున్నాం రాగా అని జై శ్రీరామ్ అంటున్నావా లేకపోతే ఇంకేమన్నా పిలుస్తున్నావా? అందరూ జై శ్రీరామ్ లేకపోతే మీరు ఫోన్ ఎత్తి ఎత్తగానే జై శ్రీరామ్ అనండి. అంతేగాని హలో హలో హెల్ అంటే నరకం అని అర్థం. ఇంగ్లీష్ లో హెచ్ఈ ఎల్ఎల్ హెల్ అంటే నరకం. హెల్లో అంటే ఓ నరకమా ఓ నరకమా అని రోజంతా నరకాన్ని తెలుసుకుంటే ప్రత్యేక నరకానికి పోతారు. వచ్చేటప్పుడు కూడా మనసందరూ కూడా హెల్లో 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 అనకుండా ఆ దరిద్ర బహుల్లో తీసుకురేసి జై శ్రీరామ్ అనంటారు. రా ఎప్పటికీ అంటారా రా అనండి అంతే. చచ్చినట్టు మీకోసం ఎవడన్నా జై శ్రీరామ్ అంటాడు. తురకాలకేం జై శ్రీరామ్ అనిపించింది ఏ దేశానికి వెళ్ళా సరే. అది మాకున్న ధైర్యం భగవంతుడు మాకు ఇచ్చిన శక్తి. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా రామనామస్మరణ చేయడం అనేసి అది ఎందుకు చేయకూడదంటే రాముడు మాత్రమే నిర్మికారుడు, సేవాధర్మం జరిగిన వాడు, తండ్రి గారి పాదాలు వచ్చినటువంటి వాడు, నమస్కరించిన వాడు, ఆస్తంతా ఒక పూచిక పుల్ల కింద విడిచిపెట్టేసిన వాడే. చూస్తారు మమ్మల్లో ఎవరిలో మీరు ఆ శక్తులతో చూస్తారు. వెళ్ళేటప్పుడు గొలుసు అడుగుతాను, అప్పుడు నిభివృద్ధి తెలుస్తున్నారు. గొలుసు అడిగితే మళ్ళీ ఎప్పుడు ఈ ఉపన్యాసాన్ని గురువు గారు అసలు పెట్టిన చదువుకోమంటామా? అవునా? కానీ రాముడు అలా కాదే, మరి అంత సామ్రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నిజంగా జరిగిందండి. ఓ భక్తురాలు పాఠశేవాలయంలో వచ్చే రోజు గురువు గారు మీరు అడిగితే ప్రాణం ఇచ్చేస్తానండి, నేను కావాలని నాకు ప్రాణం వద్దులే కానీ నీ వెళ్ళలో నా గొలుస్తున్న గొలుసు ఇయ్యమ్మా అన్నారు. మళ్ళీ మూడు రోజులు ఉపన్యాసాలు చూస్తే ఉంటాడు. కాబట్టి కబుర్లు చెబుతాం కానీ ప్రాణం కాదు కదా. చూస్తూ చూస్తూ రూపాయి ఎక్కడ పెట్టలేదు మానవుడు. అటువంటి రామచంద్రుడు అలా సులభంగా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇక రామాయణంలో సేవాధర్మం అంటే ఏమిటో లక్ష్మణుల దగ్గర తెలుసుకోవాలి. రాముడంటే ఏదో వాళ్ళ నాన్నగారి మీద గౌరవం, రాజ్యం విడిచిపెట్టాడు, పైగా రాముడిని మాత్రమే అడవికి వెళ్ళమని కైకి కోరింది. లక్ష్మణుడిని వెళ్ళమని లేదు, సీతని వెళ్ళమని లేదు. అసలు వాళ్ళని వెళ్ళమన్నా వెళ్ళవలసిన అవసరం లేదు. సీత అంటే నా భర్త ఎక్కడుంటే ఎక్కడ ఉంటారో అది పతి ఉన్న చోట సతి ఉండడం సతీ సేవాధర్మం అని సీత వెళ్ళింది. ఆవిడ సేవాధర్మం అది. అది లక్ష్మణుడికి ఏమవసరం? లక్ష్మణుడు ఆగి ఇంట్లో కూర్చోవచ్చు, అమ్మాయి అన్నగారు పోయారా ఈ వాటా కొట్టేద్దాం అనుకోలేదు. అయినా అలా అనుకుంటే రామాయణం ఎందుకు వస్తుంది? వాడు 100 గజాల స్థలం ఉంది ఒక ఆయనకి, 5 అన్నదమ్ముళ్ళ. ఆ 100 గజాల్లో 20 గజాలు పంచుకోవాలా? అన్నగారికి 21, తమ్ముడికి 19 ఇవ్వాలా అని కొట్లాడుకుంటాను. రేపు స్థలం అమ్మితే ఆయనకు 1,000 కోస్తుందా, ఈయనకు 1,000 తక్కువ వస్తుందా అని కొట్టుకుంటున్న వాడు ఎక్కువైపోయారు. అవునో కదా మీ గుడ్డల మీద చేసుకుని చెప్పండి. అన్నదమ్ములు 100 గజాల స్థలం దగ్గర 1 గజం అవతలాడికి వస్తే అన్న ఒప్పుకోడు, తమ్ముడికి వస్తే అన్న ఒప్పుకోడు, అమ్మకు వస్తే తమ్ముడు ఒప్పుకోవట్లేదు. అటువంటిది రామచంద్రుడు అడుగు వెళ్ళిపోతూ ఉంటే నేను రాముడికి తమ్ముడిని కాదు సేవకుని అన్నాడు లక్ష్మణుడు. లేదన్నాడు అయోధ్యాకాండలు. మా అన్నగారు జ్యేష్ఠ భ్రాత పితృ సమహ పెద్దంద గారు, ఇంటికి పెద్ద అయిన వాడు అన్నగారు తండ్రితో సమానుడు. ఆయన ఎక్కడుంటే అక్కడే నాకు సామ్రాజ్యం ఉండదు. అందుకే మా నాన్నగారు రామాయణంలో పంచవటి అని ఒక కావ్యం రాసి పంచవటి దగ్గర ఉన్న ఘట్టాన్ని రాసి రాముడు ఎచ్చట నుండు నచ్చకనే సామ్రాజ్యంబు అని లక్ష్మణుడి చేత అనిపిస్తారు. లక్ష్మణుడు అంటాడు రాముడు ఎక్కడుంటే అదే నాకు సామ్రాజ్యం, అడవిలో ఉంటే అడవి అయోధ్య, ఇంట్లో ఉంటే ఇల్లే అయోధ్య. పోతే లక్ష్మణుడు అన్నాడు అనుకోండి, అదో పక్కన పెడదాం. అసలు లక్ష్మణుడి తల్లి ఎంత గొప్పదండి. సుమిత్రాదేవి రాముడు లక్ష్మణుడు సీత అడవి పెడుతూ ఉంటే ఆ సమయంలో అక్కడికి వచ్చింది సుమిత్రాదేవి. అక్కడికి వచ్చి ఆవిడేమంది, నాయన నీది ఎంత గొప్పవాడో తెలుసు, సేవాధర్మం ఎరిగిన వాడిని, అందుకే నేను నీకు సూచన చేస్తున్నాను. ఏమని? రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్వజాం.
అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాత యథా సుఖం. ఇంత గొప్ప తల్లి ఎక్కడ ఉంటుందండి? మరి కౌశల్య కొడుకు కూడా కదా ఆయన, సుమిత్ర రెండవ భార్య కొడుకు. ఆ లక్ష్మణుడి సుమిత్ర గురించి తన కొడుకుని, ఆయన ఈ రోజు నుంచి రాముడే నీకు దశరథుడు, అంటే దశరథుడు నీకు ఎలా తండ్రో రాముడే తండ్రిగా భావించు. మాంగిద్ది జనకాత్మజాం, ఈ సీతాదేవిని మీ అమ్మ సుమిత్ర అనుకో, సీతే ఈ రోజు నుంచి నీ తల్లి. ఇంకా అయోధ్యాం అటవీం విద్ధి, అడివే అయోధ్య అనుకో, ఇలా భావించి గచ్చతాతయతాసుఖం, తండ్రి సుఖంగా వెళ్ళిగా అన్నది. ఈ తల్లినప్పుడల్లా లోకంలో తల్లులు అంతా ఇలా ఉంటే అసలు ఎక్కడన్నా తగ్గదా ఉంటుందా? రామాయణం ఊరికే చదవడం వినడం కాకుండా 100 సార్లు సీరియల్స్ చూడడం కాకుండా అందులో ఉన్న వాళ్ళు ఎంతైనా పట్టించుకోవాలి. అడవికి వెళ్ళు అన్న మామగారికి నమస్కరించింది కోడలు సీత. అత్తగారికి నమస్కరించి నేను రాముడు ఉన్న చోటే ఉంటాను, రాముడు ఉన్న చోటే నాకు సర్వస్వం అందుకున్నది. ఇవాళ ఏ కోడలనైనా మీ ఆయనతో పాటు అడవిలోకి వెళ్ళంటే అడవి దేవుడు చింతపడితూ చూసుకోండి. మన ఒక ఆయనకు ఒక ఎంప్లాయీకి ట్రాన్స్ఫర్ అయ్యింది, కొప్పల్లెటూరులో వేశారు. ఈ అబ్బాయి అమ్మాయి హాయిగా హైదరాబాద్లో ఉప్పర్లో ఉన్నారు. కుర్రాడికి తీసుకెళ్ళి అక్కడ ఎక్కడో వేశారు, ఏదో రంపతోడ వరం దగ్గర, చోడ రంపవరం దగ్గర, లేదా గొడ్డలి చోడవరం ఏదో ఉంది మొత్తం, రంపతోడ ఉన్నారు కదా నమ్మకాలు, అక్కడ వేశారు మొత్తం మీద. ఆవిడ ఏమంటో తెలుసా, ఏమయ్యో మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యేదాకా నువ్వు అక్కడే అక్కడికి వెళ్ళి నేను కాపురం పెట్టను, మళ్ళీ హైదరాబాద్ వచ్చాక వస్తాను, నేను హైదరాబాద్లో ఉంటాను, నువ్వు మాత్రం నమ్మదోడవరంలో ఉంది, అంటే నువ్వు లేకపోతే నాకు రంపంతో పోసినట్టు ఉంటుంది, నీ మీద ప్రేమే నువ్వు రావే అంటే నేను రానయ్యో, నేను నా పిల్లలు ఇక్కడే ఉంటాం, నువ్వు ఏదో రకంగా ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకో, నేను రానది మొహమాట లేదు. మరో తోట ఇంకో తమాష జరిగింది, భార్యామణి చితత్పత్తి తాగి తందనాలండి, ఆవిడుండగా రెండో పెళ్లి చేసుకున్నాడు ఒకదో ఒకటి. ఈ ఇద్దరు క్యారెక్టర్లు కూడా రామాయణం శ్రద్ధగా చదివితే ఓహో జీవితం ఎంత గొప్పదే తెలుస్తుంది. ఓ పక్కన నేను తండ్రి మాట ప్రకారం అడిగి వెళ్ళిపోతాను అని రాముడు అంటాడు, రాముడు ఎక్కడుంటే అదే నాకు సామ్రాజ్యం అని కూడా వెళ్ళడానికి తమ్ముడు గారు సిద్ధం అయిపోయాడు. ఆ సమయంలో రాముడు ఏమన్నాడు, నువ్వు నేను వచ్చేదాకా జనక మహారాజు దగ్గర సుఖంగా ఉంటుంది, మీ నాన్నగారి దగ్గర పుట్టింట్లో ఉంటే బాగుంటావు, అడవిలో కష్టం అంటే అటు సూర్యుడు ఇటుపడితేనా నీకు సేవ చేయడానికి నేను వచ్చాను, భార్య అంటే భర్త భక్తనే ఉంటుంది, నేను ఏమైనా సరే నీతో వస్తాను, నేను పుట్టింటికి వెళ్ళను, మిట్టింట్లో ఉండనని. రాముడు నచ్చ చెప్పాడండి, అయ్యో అటువంటి ఎంతో ప్రమాదకరమైనది, సింహ శరభ శార్దూలాది మృగాలు ఉంటాయి, సింహాలు ఉంటాయి, పులులు ఉంటాయి, 8 కాళ్ళ శార్దూలాలు ఉంటాయి, శరభ మృగాలు ఉంటాయి, గండవీరు మృగాలు ఉంటాయి, పాములు ఉంటాయి, ఇంత ఏగలు ఉంటాయి, దోమలు కూడా, ఇవి కాక రాక్షసులు ఉంటారు, ఎన్నో రకాల ప్రమాదాలు ఉంటాయి, అడవిలో వేడకి భోజనం ఉండదు, అనారోగ్య విపరీపోతుంది, నన్ను నేను రక్షించుకోక నిన్ను రక్షించుకోవడం కష్టం నాకు, కాబట్టి హాయిగా పుట్టింటివ్వు అంటే ఆవిడ ఏమంటో తెలుసా, రామా నువ్వు నీతో పాటు నన్ను అడవికి తీసుకెళ్ళకపోతే మా నాన్న నిన్ను గురించి ఎవరు కొట్టాడు వినండి. అసలు ఆవిడ మనసులో మాటే మా నాన్న అంటారని ఆయన మీద పెట్టింది. ఏమా ఏమన్నది, రామ జామాతరం ప్రాప్య స్త్రీయం పురుష విగ్రహం, రామ మా నాన్నగారు నువ్వు నన్ను ఇంట్లో వదిలి పెడితే ఆయన ఇలా అంటాడు, ఏమంటాడు, నేను రాముడిని ఒక మగవాడిని అల్లుడిగా తెచ్చుకున్నాను అనుకున్నాను, కానీ రాముడు మగవాడు కాదు, మగ వేషం వేసుకున్న ఆడంగివాడు అని మా నాన్న అనుకుంటాడు. నేను భార్య రక్షించుకోలేడా, అడవికి తీసుకెళ్ళలేడా, ఆ మాత్రం రక్షించుకోలేదు రాముడు, మగవాడు ఎలా అవుతాడు, స్త్రీయం పురుష విగ్రహం. ఇది సీత అన్నమాట, సీతాదేవి స్వయంగా అయోధ్యాకాండలో అన్నమాట. ఏమన్నది, పురుషుడి రూపంలో ఉన్న స్త్రీకి నేను నా కూతురునిచ్చాను అని మా నాన్న అనుకుంటాడు. తర్వాత ఇష్టం కానీ అంత మాట ఉన్నాక రాముడు పట్టుకోవడమే, అంటే ఆవిడ అంత ఎదురుపింది అంటే తెప్పకపోతే తీసుకెళ్ళాయి, ఆయన లేకపోతే ఇవి ఉండలేదు. అందువల్ల మంచి పని కోసం అప్పుడప్పుడు భార్య దెప్పచ్చండు, సినిమాకి తీసుకువెళ్ళమన్నప్పుడు భర్త తీసుకుపోకపోతే దెప్పకూడదు, కానీ పద్మాగర్ గారి పురాణానికి అన్నప్పుడు మాత్రం భర్తని బాగా దెప్పాలి, శ్రీనివాసం మగాడివేనా అని అనొచ్చు అని నేను వాల్మీకి అన్నాడు. అదే ఏ సినిమా కూడా తీసుకెళ్ళాలంటే పర్వాలేదు, చెప్పదు ఎంత మంచి వాడి సినిమాకి తీసుకెళ్ళినా రెండు వందలు కలిసి వచ్చింది, దాని బదులు పురాణానికి వస్తే రెండు వందలు ఇంకా బాగా కలిసి వచ్చింది అనొచ్చు. కాబట్టి ఎప్పుడైనా మంచి పనికి భార్య చెప్పి ఆ తర్వాత ఆయనతో వెళ్ళాలి అని నిరూపించి అడుగులో ఎంత సేవ చేసిందండి. మృద్రామి కుశకంటకాన్ అయితే ఆవిడ అన్నమాట తెలుసా, నువ్వు అడవిలో నీ తమ్ముడితో వెళుతుంటే నీకు ముందు నేను వెళ్ళి నువ్వు నడిచే దారిలో ఉన్న ముళ్ళు గరికలు ఇవన్నీ ఏది పక్కన వేస్తాను అన్నది. దీనికి రెండు అర్థాలు, రాముడు నడుస్తున్నట్ట రాముడి కాళ్ళకి ఏమన్నా ముందు కూర్చుంటే వాడు తట్టుకోలేదు, అందుకని రాముడు ప్రయాణించే మార్గంలో వచ్చి ముందు పెడుతుందిట, అక్కడ ఏమైనా ముళ్ళు రాళ్ళు బాగుపతులు అడుగులు ఏమైనా ఉంటే తీసి పక్కన పారేస్తాను. అప్పుడు హైగా నడవచ్చు ఒక అర్థం, నీకంటే ముందు లంకా నగరానికి కడతాను అది అంతరార్థం, లంకకి నేను వెళితే కానీ ఆ రాముడు చావడు, ఇది నీకున్న రాక్షస నాశనం అనే కార్యక్రమానికి ముందు నేను వెళ్ళడం అని అంతరార్థం. ఆవిడ వెళ్ళింది కాబట్టి రావణుడు తెచ్చాడు, సీతే కనుక లంకకి వెళ్ళకపోతే రాముడికి రావణుడితో యుద్ధమే ఉంది, వాడు ఎలా చస్తాడు, చావకపోతే అసలు రామ అవుతానని వ్యర్థం అయిపోతుంది, ఇంత అంతరార్థంతో నీ సేవ చేస్తానన్నది. ఇంకా అనుక్షణము వీళ్ళిద్దరిని ఒక పక్కన పెడితే ఇంకా గొప్ప సేవ కొడుకు ఆయన ఉన్నాడు, ఆయన భరతుడు. రాముడు అంటే తండ్రి మాట మీద అడిగి వెళ్ళాడు, లక్ష్మణుడికి రాముడు అంటే ప్రేమ, ఆయన సేవ చేయడానికి అడిగి వెళ్ళాడు. భరతుడికి ఇప్పుడు రాజ్యం వచ్చేసింది కదా, రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఒకసారి మన పేరు మీదుగా స్థలం రిజిస్ట్రేషన్ అయిపోతే అందులో పడి కదా, ఎవడన్నా దానం చేస్తారా, ఎవరైనా చూస్తూ చూస్తూ. నాకు ఎప్పుడో నైమిషారణ్యంలో 99లో సప్తాహం చేసినప్పుడు విజయవాడలో ఒక ఆవిడ 5000 ఇస్తానండి, 99లో. ఇప్పుడు ఏ సంవత్సరం, 2023, 99 2009, 2019, అక్కడికి 20+4 24 ఏళ్ళు అయిపోయాయి. నేను అప్పుడప్పుడు వేళకోవడానికి బాలకృష్ణ గారిని ఏమంటుంది విజయవాడ ఆవిడ 99లో 5000 ఏది అనేవాడి ఆయన నవ్వేవారు, ఇప్పుడు ఆవిడ లేదు 5000 కాదు కదా, ఇప్పుడు 5 పైసలు కూడా ఇచ్చే స్థితి లేకుండా ఆవిడ ఆధారంగా ఎక్కడికో పైకి వెళ్ళిపోయింది. కాబట్టి చూస్తూ చూస్తూ మాట ఇచ్చి కూడా నిలబెట్టుకోలేని స్థితిలో ఉన్నాం వాడు మనం. అటువంటిది రాజ్యం అంతా మన చేతిలోకి వచ్చేస్తే ఆ రాజ్యాన్ని విడిచిపెట్టడం ఎవరి వల్ల అవుతుందా. భరతుడు ఏమన్నాడో తెలుసా, ఒక మంచి బలమైన ఎద్దు లాగవలసిన బండిని చిన్న దూడకు కడితే దూడ లాగగలదా, ఎడ్ల బండి ఉందండి బలమైన ఎడ్లు దానికి కట్టాలి కడితే ఎడ్లు అవుతాయి, బుల్లి దూడకు కట్టేమంటే ఆ దూడ ఏం లాగుతుంది ఆ బండిని, నేను దూడని నువ్వు వృషభానివి అంటే నువ్వు లాగవలసిన ఈ సామ్రాజ్యం అనే బండి ఈ రాజ్యం అనే బండి నేను మొయ్యలేను అనగా నేను పరిపాలించలేను, ఈ రాజ్యం నీదే అన్నాడు. ఏమంటే ఇది నా సేవా ధర్మం అన్నాడే, కళ్ళు చెమరుస్తే మనకి ఆ కట్టాలు చదువుతూ ఉంటే బాబోయ్ నాకు రాజ్యం వద్దు తిరిగి అంటాడు రాముడు. నీదే రాజ్యం అన్నాడు భరతుడు, నీ సేవకుండి నేనన్నాడు. పోను నువ్వు రాకపోతే లక్ష్మణుడైనా పంపించుకొని నేను మాత్రం పరిపాలించను, మా అమ్మ అన్యాయంగా నీ దగ్గర నుంచి రాజ్యం లాక్కున్నది కాబట్టి నేను పరిపాలించను అన్నాడు కుదరదు అన్నాడు రాముడు. చివరికి ఆయన ఏం చేశాడు తెలుసా, రాముడి దగ్గర నుంచి రాజ్యం లాక్కుని తనకి ఇవ్వాలని ప్రయత్నించిన తల్లికి చెప్పు పెట్టి సమాధానం చెప్పినట్లుగా రామా నీ పాదుకలు ఇయ్యి అవి సింహాసనం మీద పెడతాను, నీ పాదుకల్ని సింహాసనం మీద పెట్టి సేవ చేస్తూ పరిపాలన చేస్తాను తప్ప నేను సింహాసనం మీద కూర్చోనన్నాడు. ఇంకెంతకంటే గొప్ప సేవాధర్మం ఉంటుంది, వెంటనే ఆ పాదుకలు ఇచ్చేసాడు ఆయన. ఇక్కడే ఒక ఆయన అన్నాడు, తల్లేమో రాజ్యం లగేసింది కొడుకేమో ఉన్న పాదుకలు పట్టుకుపోయాడు. ఒకళ్ళు రన్నింగ్ కమిటీ చేసేవాళ్ళు ఉంటారు కదా, కైకే ఏమో రాముడి సామ్రాజ్యం లక్కుంది, మరి భరతుడు ఉన్న కాళ్ళ కూడా చెప్పులు చెప్పిపోయాడు, అడవిలో ఎవరు నడుస్తాడు అన్నాడు. అది ఒక్క మాట, కొత్త పాదుకులు రాముడి పాదాలకు ఇచ్చి అప్పుడు పాత పాదుకలు పెట్టాడు ఆయన. అది అంత గొప్పతనం, అంత ఆలోచన కలిగిన వాడు భరతుడు అండి. ఆ వేషానికి బాగా తెలుసున్న ఘట్టం ఒకటి, తిరుపతిలో దాదాపు 2019 వరకు ప్రతి సంవత్సరం మహావైభవంతో పురాణాలు చెప్పేవాడు, శివపురాణం మహాభారతం అయితే 18 పర్వాలు 63 రోజులు చెప్పారు తిరుపతి. ఏం జనం అంటే అసలు ప్రపంచంలో ఉండేవారు, ఇది కింద అన్నమాచార్య కళామండపంలోను
తర్వాత మహతీర్ మూడు సార్లు నా చెప్పులు పోయి అందులో అనమాచార కళామండపంలో నా చెప్పులు ఎవరో పట్టుకెళ్ళిపోతే ఎప్పటికప్పుడు నిర్వాహకులు వాళ్ళు అయ్యో గురువు గారికి చెప్పులు లేవు ఇప్పుడు ఎలాగైనా వెళ్ళి కొత్త చెప్పులు కొట్టుకొచ్చారు ఇంకా నా సైజు కూడా తెలిసిపోయింది వాళ్ళకి. ఆ తర్వాత కొద్ది రోజులకి మా ఇంటికి ఉత్తరం వచ్చింది, గురువు గారు నేను దొంగని కాదండి, రాముడి పాదుకులు భరతులు పట్టుకెళ్ళినట్టుగా గురువు గారి పాదుకులు ఇంటికి పట్టుకెళ్ళి పూజ మందిరంలో పెట్టి పూజించుకోవడానికి పట్టుకుపోయానండి, నేను భరతుడు కట్టివాడు అన్నాడు. అప్పుడు వాడి అడ్రస్ లేదు, ఉంటే రాసేవాడు ఉత్తరం, నాయన భరతుడు తస్కరించలేదు సేకరించాడు, తస్కరించి పట్టుకుపోకూడదు మీకు ఒకరో గురువు గారితో దగ్గర వంటి పాదుకులు పట్టుకెళ్ళాలనుకుంటే చెప్పకుండా పట్టుకుపోతే ఎలాగా, చెప్పకుండా పట్టుకుపోతే దొంగతనం, అడిగి పట్టుకెడితే అది చాలా మంచిది తెలియదు కానీ మనకి మీకు తెలిసే ఉంటుంది కదా మహాభయంకరమైన దొంగతనం అంటే. కాబట్టి భరతుడు అలా తస్కరించలేదు, అడిగి తీసుకెళ్ళి దాని బదులుగా కొత్త పాదుకులు కూడా ఇచ్చాడు, అంతటి భక్తుడు ఆయన. ఈ పాదుకులు పట్టుకెళ్ళి అయోధ్య నగరంలో అడుగు పెట్టను, రాముడు వచ్చేదాకా నంది గ్రామంలో ఉంటానన్నాడు. సరిగ్గా అయోధ్యకి 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది నంది గ్రామం. ఇప్పటికీ ఆ భరతుడికి పాదుక పట్టాభిషేకం చేసినటువంటి ఆ భవనం ఒకటి ఉంది, ఆ భవనాలు అద్భుతంగా ఉన్నాయి, వాటిని పునర్నిర్మాణం చేశారు. అక్కడే ఒక గద్దె ఉంటుంది, ఆ గద్దె మీద రామపాదుకులు పెట్టాయన ఆ రోజుల్లో భరతుడు పరిపాలన చేసేవాడు. ఏ రోజుకు ఆ రోజు ఆదాయం ఉంది ఏముంటుంది కదా, రాత్రి పడుకునేటప్పుడు ఆ పాదుకల దగ్గరికి వెళ్ళి, రామా నీ పాదుకలు ఇవి, నీ పాదుకలకి నేను సేవకుడిని, నా సేవాధర్మం ప్రకారం నీకు లెక్క జమ అన్ని చెబుతున్నాను, ఇదిగో ఈ పూట ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, జయం ఎంత అని చెప్పేవాట. ఇది రామాయణంలో ఉన్నమాట. ప్రతిదినం ఉపయోగా మళ్ళీ రేపు చెబుదాం అనుకోలేదట, రాత్రి 9 అయినా 10 అయినా సరే ఆ పూట ఆదాయం ఎంత, వ్యయం ఎంత. ఏనాడు ఆదాయమే కానీ వ్యయం తక్కువ కండి, ఆయన 100,000 రూపాయలు ఈరోజు ఆదాయం వస్తే వ్యయం 1,000 అయ్యేదిట. ఎందుకంటే రాముడి పరిపాలనలో ధర్మం ఎక్కువగా ఉండేది, ఆయన తమ్ముడు ఇంకా ధర్మాత్ముడు ఎందుకంటే పాదుకలు పెట్టి పరిపాలన చేశాడు, అందుకని అసలు మోసం జరగలేదు. కొన్ని చోట్ల తప్ప ఎక్కువ భాగంలో అయోధ్య ప్రాంతంలో మాత్రం మోసం లేదు, అంత జాగ్రత్తగా ఉందండి. ఇది నిజమైన సేవాధర్మం అండి. చిట్ట చివరి రోజులు కూడా రాముడితో ఏమన్నాడు భరతుడు, 14 ఏళ్ళు పూర్తయిన మరునాడు ఉదయాన్ని దర్శనం అవ్వకపోతే అగ్నిని ప్రజ్వరల్ల చేసి అందులో దూకి మరణిస్తాను తప్ప నేను ఒక్క క్షణం బ్రతకనన్నాడు. దాంతో రాముడు కంగారు పడి పుష్పకుమానంలో వస్తున్నప్పుడు సమయం దాటిపోతుంది, 14 ఏళ్ళు నిండిపోయాయి, భరతుడు అగ్ని ప్రవేశం చేస్తాడు, ఆంజనేయ నువ్వు వేగంగా వెళ్ళగలవు కాబట్టి మహావేగంగా వెళ్ళి నంది గ్రామంలో ఉన్న భరతుల దగ్గరికి వెళ్ళి తొందరపడి అగ్నిలో దూకవద్దు రాముడు వస్తున్నాడని చెప్పమంటే ఆంజనేయుడు మహావేగంగా ఎగురుకుంటూ వచ్చాడు ఎది నంది గ్రామానికి. అప్పటికే భరతుడు అక్కడ చితి పెంచుకుని దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడు అనమాట, ఇంకా రాముడు రాలేదని. అప్పుడు చక్కన హనుమంతుడు వచ్చి ఆయన ఇలా దూకుతామని రాముడు నన్ను పంపాడు, అగ్నిలో దూకత ఆయన చచ్చిపోవద్దు చచ్చిపోవద్దు తచ్చకన ఆయన తచ్చని చెప్పి ఆయన ఆపి రామచంద్రుడు పుష్ప విమానంలో వస్తున్నాడని చెప్పాడు. పరమ గాఢభక్తి ఆలోచించాడు. ఇవన్నీ నిరంతర ధర్మాలు, ధర్మ సూక్ష్మాలు. రాముడి కాలంలో చెట్లు సాయం చేశాయి, రాళ్ళు సాయం చేశాయి, పక్షులు సాయం చేశాయి, వానరులు సేవ చేశారు. అందుకే రామాయణమే సేవాధర్మం అన్నారు. వరసగా అన్ని చెప్పుకుంటే ఏడాది పడుతుంది, కొన్ని కొన్ని సేవాధర్మాలే చెబుతాను మీరు. ముందుగా గుహుడు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఒక బోయవాడు. బోయవాళ్ళలో చాలా వాళ్ళు ఉన్నారండి, సవరలు, శబరులు, నిషాదులు, గుహులు, అహోరులు, ఇలాగా చాలా రకాల శాఖలు ఉన్నాయి వాటిలో కూడా అనమాట. అందులో నిషాద జాతికి చెందినవాడు గుహుడు. గంగానది రేవు దగ్గర నిషాద్ ఘాట్లో ఘాట్ ఉంటుంది, గుహుడు పేరు మీద ఒక రేవు ఉంది, ఆ రేవు ఆ గుహుడి కాలంలో కట్టింది. ఇప్పుడు ఆ గుహుడి వారసులు దాన్ని నిర్వహిస్తున్నారు. ఈ గుహుడికి రాముడు అంటే పరమ భక్తి. రాముడు గంగానదీ తీరానికి వచ్చాడని తెలియగానే వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆయనకి రాజ్యం లేదని, ఆయన తండ్రి గారి ఆజ్ఞని సరస్సును ధరించి వనవాసానికి వెళుతున్నాడని తెలుసు కనుక మహానుభవ నా కర్తవ్యం ఏమిటంటే రేపు ఉదయం మమ్మల్ని గంగానది దాటించి నీ పడవలో అన్నాడు. ఆ రాత్రి పూట రాముడి కోసం గురుడు ఆహార పదార్థం తీసుకొచ్చేటండి, తేనె, రకరకాల వండిన పదార్థాలు చేస్తే ఆయన నేను ఈ అడవిలో ఉన్నంత కాలం పప్పు శాకాహారమే తింటాను, ఇది నా నియమం, అది కూడా వండనవి తింటాను, కాబట్టి ఈ వండిన పదార్థాలు వద్దు, అది తగిన వాడికి పెట్టి నేను కేవలం మంచి నీళ్ళతో ఈ కోట బతుకుతాను, అడవిలోకి వెళ్ళా కూడా పళ్ళతో బతుకుతాను అన్నాడు. ఎందుకంటే రాముడు మొత్తం ఆ 14 ఏళ్ళు కేవలం జలం బలం తప్ప వేరే తరలేదు. ఆ పూట మంచినీడు తగ్గాడు. అయితే పోనీ పని చేస్తాను, నువ్వు ఎలాగో నేను తెచ్చిన పదార్థాలు తినడం లేదు, ఇది వనవాసం అయ్యేదాకా తిన్నట్టున్నావు కనుక నీ నియమం, ఈ పూట నీకు పడుకోవడానికి ఒక పరుపు తయారు చేస్తానని ఎక్కడ ముళ్ళు బొమ్మలు లేకుండా చేసి మెత్తని గడ్డి మెత్తని చిగుళ్ళు ఇవన్నీ ఒక వంట లాంటి దాంట్లో పెట్టి దానితో పరుపు ఏర్పాటు చేశాడు. చిగుళ్ళతో తర్వాత ఆకులు ఉంటాయి కదా అప్పుడే పుట్టిన లేత చిగుళ్ళతోటి చిన్న చిన్న దర్భలతోటి వీటితోటి మెత్తని పరుపు తయారు చేసి వేసి దాని మీద పడుకోమన్నాడు. అప్పుడు రాముడు వచ్చుకున్నాడు అనమాట, అడవిలో ఉన్న గటిక నేల మీద పడుకుని రాముడు ఎక్కడ ఇబ్బంది పడతాడు అని ఈ దర్భలతో దాంతో పరుపు తయారు చేసేవాడిని చెయ్యి అక్కడున్న చెట్ల వేళ్ళు తరగడగా పెట్టుకుని ఆ పరుపు మీద పడుకున్నాడు. ఆ రాత్రి అంతా నిద్రపోకుండా లక్ష్మణుడు గుహుడు రాముడు గొప్పతనం చెప్పుకుంటూ వాళ్ళకి సేవ చేశారండి. అసలు ఒక్క కంటి మీద కురుకు వేయలేదు. ఇవాళ మనకు అవకాశం దొరికితే పరిగెత్తు కూడా గడ్డెక్కేసారు ఎదురుపోతాం. గురువుగారితో ప్రయాణం చేసామంటే ఎప్పుడు తత్వ దొరుకుతుందా బయటపడుకుందాం నిద్రపడుకుందాం చూస్తాం, కానీ తెల్లవారు నిద్రపోకుండా గుహుడు కాపలా కట్టాడు. లక్ష్మణుడి కంటే బతుంది, గుహుడు బయటవాడు. అయితేనే నేను రామ సేవకుండా అన్నాడు ఆయన, అందువల్లే సేవాధర్మాన్ని నిర్వహించి కాపలా కాశాడు. పూర్తంటే తెల్లవారుతో లేచిపోయారు వాళ్ళు ఎవరికి తెలియకుండా. అక్కడ గంగానది ఉన్నది, ఈ గంగానది దాటడం కోసం ఒక మంచి పడవ సిద్ధం చేశాడు, అందమైన పడవ. ఈ పడవ ఇంకా అదిలో చెడుతూ ఉంటే గుహుడు రాముడి కాళ్ళు అడగాలనుకున్నాడు, అందుకని దానికోసం టెక్నిక్ తీశాడు. అద్భుతంగా అధ్యాత్మ రామాయణంలో ఒక శ్లోకం ఉన్నది, రాముడు పడవలోకి కాలు పెడుతూ ఉంటే కట్టుకు వచ్చి గుహుడు రామారామ ఒక్క క్షణవాడు కాలు పడవలో పెట్టద్దు, ఎందుకంటే నీ కాలి గొప్పతనం గురించి నేను విన్నాను, నీ కాలి కింద ఉన్న ఎంత దుంగు తగిలి రాయి స్త్రీ అయిపోయిందిట అహదిగా మారిందిట. రాయి కంటే పడవ ఇంకా మెత్తగా ఉంటుంది, రాయి గట్టిది, ఇది చెక్క, నీ చెక్క మీద నీ కాలు పెడితే నీ కాలి కింద ఉన్న దుమ్ము చెక్క మీద పడితే ఈ చెక్క ఎంచక్కా ఒక అందగత్తిగా మారిపోతే మా ఊరితో గొడవ వస్తుంది. రెండోది ఈ పడవ లేకపోతే నాకు భోజనం లేదు, ఈ పడవ మీద ఎక్కించుకుని జనాలు అవతలకి దాటించాలి, డబ్బులు వచ్చి ఉత్తిపోతుంది, ఆడదైపోతే నేను ఎలా పొందుతాను, కాబట్టి మానుషీకరణ చూర్ణమస్తితే పాదయోహో ఇది కథా ప్రచలిత. నీ కాలి కింద ఉన్న దుమ్ము మనుష్యుల్ని చూసుకుంటున్న రాళ్ళని చక్రని అది విన్నాను, కాబట్టి నీ కాళ్ళు కడిగితే దుమ్ము ఉండదు, దుమ్ము లేకపోతే నువ్వు కాళ్ళు అందులో పెడితే నేను దుమ్ము కొట్టుకుపోను, నా పడవ నాకు దక్కుతుంది. అసలు ఎంత చమత్కారం అండి, రాముడి కాళ్ళు కడగడానికి ఎంత రాకపోయాడు, దానికి రాముడి కాళ్ళు పడితే అన్ని కాళ్ళు వెళ్ళా చెల్లన్నీ స్త్రీలు అవ్వవు, ఈ చెక్క కూడా స్త్రీ అవ్వదు, అయినా నీ కాళ్ళు కడగనియి అని అడిగితే రాముడు కడగనివ్వడేమోనని ఇంత చమత్కారంగా మాట్లాడేట. ఈ శ్లోకం అధ్యాత్మ రామాయణంలో ఉంటుంది, కానీ దీన్నే వల్ల అనే ఒక కవయిత్రి తెలుగులో రాసింది, ఇదే కథకి తీసుకుంది. సుడిగొని రామ పాదములు సోకగా ధూళి బహిల్చి రాగి ఏర్పడ ఒక కాంత ఎయ్యనట, పన్నుగా ఈతని పాదరేణు వియ్యడ వడినోడ సోక ఇది ఏ మగురోజని సంశయంబునం కడిగే గుహుడు రామ పద కల్జయుగము భయము పింపునం. ఇది వల్లగారి పద్యం, ఈ శ్లోకానికి అనువాదం అధ్యాత్మ రామాయణానికి. ఏదో పొరపాటున రాముడి కాళ్ల కింద ఉన్న ఎంత దుమ్ము అది కూడా కావాలని కాదు, పొరపాటున రామపాదాల కింద ఉన్న ధూళి తగిలి ఒక రాయి స్త్రీగా మారిందట. ఇప్పుడు అతడు మొత్తం కాలే పడుతున్నాడు పడవలో, ఎక్కడో ఎంత దుమ్ము తగిలితేనే రాగి స్త్రీ అయితే ఆయన మొత్తం రెండు కవళ్ళు పడవలో పెడితే ఆ పాదాలకి ఉన్న మొత్తం ధూళంతా పడవలో పెడితే ఈ పడవ ఏమైపోతుందో అనే సందేహంతో గుహుడు భయంతో కాడు గడిగాడు అని మల్లగారు రాశాడు. దీన్ని ఆరుద్ర సంపూర్ణ రామాయణ సినిమాలో పాటగా రాశారు, అందంగా రాశారు. తెలుగు పాట ఇవన్నీ పాటలే, కానీ పాట రూపంలో ఆయన బాణీలో ఆయన రాశాడు.
అయ్యానే వస్తుండ బాబునే వస్తుండ, అయ్యానే వస్తుండ బాబునే వస్తుండ,
వస్తుండ అలా వస్తుండ అని పామర భాష కదా, అందుకని అలా రాశాడు.
నీ కాలి దుమ్ము సోకి రాయి ఆడది అయినా గంట, నానావ మీద కాళ్ళు పెడితే ఏమవుతాదో తంట, దయచేసి ఒక్క వారు కాళ్ళు కడగనీయమంట, మూడు మూర్తులాలు నారాయణ మూర్తి వంట, రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి.
ఎంత బాగుంటుంది మీ అందరికీ ఇంత ఆనందం కలిగిందా? అంత అందంగా రాశాడు, ఆరుద్రగా రాశాడు. పుట్టి నాస్తికుడు అయిన దేవుళ్ళు దేవుడు అంటాడు, నేను పాటలు చూస్తే రావడం ఎంత బాగా రాదు. చూసా, ఇది ఒక అద్భుతమైన చమత్కారమైన భాష. ఈ విధంగా కాళ్ళు కడిగి రాముడు అందులో పెట్టి వెళ్లేదాకా కాళ్ళు నొక్కి సేవ చేసి సీతారామ లక్ష్మణుల్ని గంగానదిని దాటించాడు ఆయన రాముడు. అందుకే యావత్ జీవితం దూడుతూ ఏమన్నాడో తెలిసిన గుహ, ఆనాడు నీవు నన్ను పడవలో ఎక్కించుకుని నది దాటించకపోతే నేను అక్కడే ఉండిపోయేవాడిని, నాకు ఎంత ఉపకారం చేశావు నువ్వు నాకు, నా తమ్ముడు భరతుడితో సమానుడు అన్నాడు. అది రాముడికి ఒక చేత, అందుకే రాముడంటే ధర్మస్వరూపుడు అన్నారు. రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు ఆకారం ధరించిన ధర్మం, ధర్మానికి ఒక రూపం ఇస్తే రాముడైన. కృతజ్ఞ అంటారు దాన్ని, కృత అంటే చెయ్యబడిన, మీరు ఏదైనా ఉపకారం చేశారంటే దాన్ని జ్ఞ గుర్తుపెట్టుకుంటాడు. యావత్ జీవితం రాముడు ఎవరైనా ఉపకారం చేస్తే గుర్తుపెట్టుకుంటాడు, అపకారం చేస్తే మర్చిపోతాడు. అపకారం వెంటనే మర్చిపోవాలట, కానీ ఉపకారం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఫలానా వాడు మంచినీళ్ళు ఇచ్చాడు, ఫలానా వాడు నాకు చెప్పులు ఇచ్చాడు, ఫలానా వాడు నన్ను పడవ ఎక్కించుకుని గంగానదిని దాటించాడు అని నిరంతరం చెబుతాడు. కాబట్టి రాముడిని వాడు తలుచుకుంటున్నాను, ఇంకో సోముడు తలుచుకోకుండా ఈ విధంగా అవతలకి తీసుకెళ్లి ఆయన వదిలిపెట్టాడు. కేవలం ఆయనకే కాదు, రాముడి కోసం పెడుతున్నాడు అని తెలుసుకుని భరతుడికి, భరతుడి సైన్యానికి ఎంత సేవ చేశాడండి గురుడు. కొన్ని వందల పడవలు తీసుకొచ్చి మొత్తం భరతుడి సైన్యాన్ని గుర్రాలతో ఏనుగులతో పాటు గంగానదిని దాటించాడు మహానుభావుడు. అది గురుడి సేవాకారం. ఇంకా భరద్వాజుడని ఒక మహర్షి ఉన్నాడు, ఆయన వాల్మీకి శిష్యుడు. వాల్మీకి ఎక్కడికి వెళ్ళినా భరద్వాజుడు చెయ్యి పుచ్చుకునే వెళ్ళేవాడు. కొంతమంది గురువులకి, కొంతమంది అదృష్టవంతులైన శిష్యులు ఉంటారు, ఈ శిష్యులకి అదృష్టవంతులైన గురువులు దొరుకుతారు. వాల్మీకి ఎక్కడుంటే అక్కడ భరద్వాజుడు వెళ్ళేవాడు. భరద్వాజుడు చెయ్యి పట్టుకోకుండా వాల్మీకి ఎప్పుడు స్నానానికి కూడా వెళ్ళేవాడు కాదు. అందుకే రామాయణ ప్రారంభంలో నిశామయ్య భరద్వా అన్నాడు, ఒరే శిష్య నాయన భరద్వాజ ఇదిగో ఇలా నాతో పోతురా నాయన, ఈ చీర పట్టుకో. చీర అంటే కట్టుకునే వస్త్రం ఉండాలి, సంస్కృతంలో చీర అంటే బట్ట. వాళ్ళు ఆడవాళ్ళు కట్టుకునేదాన్ని చీర అంటున్నాం అనుకోండి, అంటే చీరని పూర్వం ఆడవాళ్ళు కట్టుకునేవారు, అదొక పదార్థం ఉండేది. ఇంకా మీ దగ్గర కనపడుతున్నాయి అనుకోండి, చాలా చోట్ల ఆ పదార్థం కనపడకుండా చీరేసారు దాన్ని. కానీ చీర శబ్దం అనేది వస్త్రం అది, ఈ వస్త్రం పట్టుకో, ఈ చెంబు పట్టుకో అనేవాడు ఆయన. అంతటి వాల్మీకి మహర్షి కూడా ఉండే భరద్వాజుడు గొప్ప శిష్యుడు. వాల్మీకి కూడా సమాధిలోకి వెళ్ళిపోతే భరద్వాజుడు చాలా కాలం గంగా తీరంలో ప్రయాణంలో ఉండిపోయాడు. భరతుడికి రాముడికి అందరికీ సేవ చేసిన మహానుభావుడు ఆయన. ముందు రాముడికి, సీతకి కందమూలాలు పెట్టి సేవ చేశాడు. ఆ తర్వాత భరతుడు వస్తే, నాయన భరత నువ్వు రామభక్తుడివే కదా అని అడిగి రాముడికి సేవ చేయడానికి, రాముడిని తిరిగి నగరానికి తీసుకెళ్ళడానికి వస్తున్నాడు అని తెలుసుకుని, రామునికి సేవ చేస్తున్న నీకు సేవ చేయడం నా ధర్మం అని అపూర్వమైన విందు చేశాడు. ఆ విందు లాంటి విందు ఈ ప్రపంచంలో ఉండదు, అందుకే భరద్వాజుని విందు అని ఒక పేరు వచ్చింది. అందరికీ భరద్వాజుడు, భరతుడికి, అతని సైనికులకి, గుర్రాలకి, ఏనుగులకి, మొత్తం అందరికీ అద్భుతమైన విందు భోజనం పెట్టాక ఓ నుయ్యి ఉంది అక్కడ, ఆ నూతి నుంచి చెరుకు రసం అంటే చెరుకు రసం వచ్చింది అక్కడ. వైరేయం అని ఒక మత్తు కలిగించే పదార్థం వచ్చింది అక్కడ, పాయసం వచ్చింది, నెయ్యి వచ్చింది,
వంకాయ కూర వచ్చింది, టెంకాయ పచ్చడి వచ్చింది, పప్పు వచ్చింది, పులిహార వచ్చింది, దద్దోజనం వచ్చింది, ఏదో ప్రసాదం అనే పేరుతో చేతులు ఎంత పెట్టడం కాదు. ఎక్కడాగా తిన్నాడు కంట వెంట తిరిగి భారీ ఆనందంతో తిరిగి ఇంకా అయోధ్య కళ్ళ దగ్గరే ఉండిపోతే బాగుంది అనుకున్నారు. ఎవరో సైడ్ ఇక్కడే బాగుంది సుఖంగా అంటే ఇక్కడ టెంపరీ ఒకటి రెండు రోజులు భోజనం పెడతారు, కానీ రోజు ఎక్కడ పెడతారు అప్పారెంట్ కంటే కొత్తలో అది ఒక రోజు భోజనం పెడతారు. నేను ఇక్కడే ఉంటా మామా ఇదేదో బాగుందంటే లేదు అని ఆయన అంటారు. తాడేపల్లి కూడా ఆయన ఉన్నాడండి మాకు తెలుసున్నాయి, ఆయన కూతురికి పెళ్లి చేశాడు. సరే అల్లుడు పండకు వచ్చాడు కర్మ కాదు, ఆయన ఇంటికి వచ్చిన తర్వాత లాక్డౌన్ పెట్టారు 2020లో. రెండు రోజులు పోయాక ఈ అల్లుడికి వాళ్ళు ఏమన్నారంటే నువ్వు ఏమైనా ఆఫీసు రాకపోతే మాత్రం నీ ఉద్యోగం తీసేస్తావు అన్నారు. అంటే మామగారు అల్లుడు పిలిచి జరిగింది యథార్థంగా అందులో నామూలు సర్టిఫికేట్ ఉందనమాట. అల్లుడు నీకు ఉద్యోగం వచ్చిందని, నీకు ఉద్యోగం ఉందని నా పిల్లనిచ్చాను తప్ప ఉద్యోగం పోగొట్టుకుంటే పిల్లనమాట. వెంటనే వెళ్ళిపో హైదరాబాద్ అన్నాడు. ఎలాగంటే వాహనాలు లేవు కదంటే నేను లేవు రైలు పట్టాలు ఉంటే వెళ్ళిపో, రెండు రోజులు పడుతుంది గడిచిపో, సత్యంలో పోట పెట్టిస్తాను పో, వెళ్ళి అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయలేవు, ఉద్యోగం ఉంటేనే పిల్ల అన్నాడు. ఓకే సార్ అల్లుడి వాడు నడుచుకుంటూ పోయాడు కదా, కానీ తర్వాత అదృష్టం వాడు దాబులేవు కొంత ఏవో దొరికి వెళ్ళాడు అనుకోండి. కాబట్టి ఎంత అల్లుడి మీద ప్రేమ ఉన్నా ఉద్యోగం పోతుంది. ఆ తర్వాత వాడిని పోషించాలంటే మామగారు పోషించరు, అందరూ మంచి మామలు ఉండరు. కాబట్టి 4 రోజులు కనుక ఉంటే 5వ రోజున వెళ్ళిపోతుంది. అత్తారింట్లో సుఖం కథ ఉందండి. భారమి అని ఒక ఆయన కిరాత అర్జునీయ పుస్తకం రాశాడు. ఆయన చాలా గొప్ప కవి, భారవి లాంటి కవులు చాలా అరుదుగా ఉంటారు. ఆయన కావ్యం రాస్తే రాజుగారు మెచ్చుకున్నారు. అప్పటికింకా కిరాత అర్జునీయం రాలేదు, చాలా బాగా మంచి కవి, ఆ కవి చాలా గొప్ప కవి, భారవే అర్ధగౌరవం అని పేరు. అందుకని ఆ కావ్యాన్ని రాజుగారు మెచ్చుకుంటే ఆ సభలో వాళ్ళ నాన్నగారు ఉన్నారు భారవి తండ్రి. ఆయన అన్నాడు, అరే ఈ పొగట్టలు నమ్మకరా, ఇంకా ఇప్పుడిప్పుడే పైకొస్తున్నావు అని కొడుకు చెప్పి రాజుగారితో, మా అబ్బాయి పొగరాడండి ఇంత చేసి 18 ఏళ్ళు ఉండగా మనమే పెళ్ళి అయ్యింది, ఇప్పుడిప్పుడే కావ్యం రాస్తున్నాడు, ఇంకా కష్టపడి ఎంతో చదివి గొప్ప కావ్యాలు రాయాలి, వాడు మొహం వాడు రాసేది తన గొప్ప కావ్యం కాదన్నట్టు. దాంతో ఈ కొడుకు పాపం వచ్చింది. మహారాజు గారు కవులు అందరూ పొగుడుతూ ఉంటే మా నాన్న మాత్రం నా గాలి తీసేశాడు, నా మొహం నాకేం రాదంటాడా, ఇంకా పైకి రావాలంటాడా అని వెంటనే అక్కడ నుంచి ఇంటికి వచ్చేసాడు. అమ్మ దగ్గరకు వచ్చాడు, అమ్మ నాన్న నన్ను అవమానపరిచాడే జరిగింది చెబితే మీ నాన్నగారు వచ్చాక ఎందుకు అలా అన్నారో కనుక్కుంటాను ఆయన అంటే. అయినా ఈయనకి వాడు నాన్నగారి మీద కోపం వచ్చింది, నీ దిక్కుమాలి నాన్న దొర పొగొట్టేస్తాను అని ఇంత తిరగలరాయి తీసుకుని అటకెక్కి కూర్చున్నాడు. ఎందుకంటే వంటింట్లోకి వెళ్ళే ముందు ఈ అటకం పట్టే పెడతాట వాడు నాన్న, ఈ రాయితో నెత్తి మీద కొడదాం అని పోయి కూర్చున్నట్ట. ఏది వాడు నాన్న అవమానించాడు అనుకుని ఆయన అన్నది ఏమిటి, వీడు బహుశా కొన్నాడంటే పైకి రావాల్సిన వాడు, ఇంకా ఎంతో చదువుకోవాలి అన్నట్టు. అందుకే కోపం వచ్చేసింది. సరే ఈ నాన్నగారు అదృష్టం బాగుంది, ఆయన రాగానే వంటింట్లోకి వెళ్ళి ఉంటే తచ్చేవాడు ఈ తిరగల రాయిదట. ఆయన వాకిట్లో నిలబడి కాళ్ళకి బురదట్టుకుంది, కొసేపు నీళ్లు లే అన్నాడు. ఆవిడ నీళ్లు పట్టుకొచ్చి ఇస్తూ ఉంటే ఇది కాళ్ళు పడుకుంటూ ఉంటే అప్పుడు ఆవిడ ఏమంటే అబ్బాయిని అవమానించారు సభలో అందరూ పొగిడితే మీరు ఎందుకు అవమానించారండి అంటే వెళ్ళిదానని నేను అవమానించడం అంటే నా కొడుకుని సభలో పొగుడుతూ ఉంటే నాకు ఎంత ఆనందం కలిగిందో నీకేం చెప్పను, దాని పిల్లల్ని ఎక్కువ పొగడకూడదు, చిన్నాడు వాడు ఇంకా పైకి రావాలి అనకపోతే వాడు నేనే గొప్పవాడు అనుకుని కృషి చెయ్యడు గొప్పవాడు అవడు, అందుకే నేను అలా అన్నాను తప్ప ఇవాళ వాడికి అక్కడ సన్మానం చేసుకుంటే కళ్ళు చెమర్చేయి అన్నాడు. దాంతో అటక మీద ఉన్నవాడు ఉరిక్కిపడి నాన్నగారు అంతరార్థం ఆంతర్యం గ్రహించలేక బుర్ర పగలగొట్టి తప్పాలనుకున్నాను అని వెంటనే తిరగలు గుర్తి కిందకు దూకేసి అని పక్కన పారేసి నాన్న కాళ్ళు కట్టివ్వబడుతుంది, నాన్న ఎంత పెద్ద పొరపాటు జరిగింది వాడు నా వల్ల, నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, నిజంగా తేడా వచ్చుంటే మీ తల పగలగొట్టేవాడిని, మీరు సావైనా వచ్చేది లేదా ఆసుపత్రి పాలయ్యేవారు అని ఏడ్చి నేను చేసిన ఈ పాపానికి శిక్ష వెయ్యండి అన్నాడు. పర్వాలేదు పశ్చాత్తాపమే శిక్ష అన్నాడు ఆయన. శిక్ష అలా కుదరదు, నాకు శిక్ష వేయవలసింది అన్నాడు ఆయన. అయితే 2 సంవత్సరాల కాలం మీ అత్తారింట్లో ఉండన్నారు, ఇదే నీకు శిక్ష అన్నాడు ఆయన. ఈ తెల్లబోయేది ఏమి శిక్షణ అని అన్నాడు. అదంతే వెళ్ళిరా, 2 ఇయర్స్ వెళ్ళిపో వైజాగ్ వెళ్ళిపో, మీ అత్తారింట్లో ఉండు, మీ మామగారి దగ్గర ఫోన్ చేయి, ఈ 2 ఏళ్లలో నా ఇంటికి రాకూడదు, ఒకవేళ మీ మామగారు పొమ్మంటే నా ఇంటికి రాకూడదు ఎక్కడైనా పోవాలి అలాగేనండి. వెయ్యి
అత్తవారి ఇంటికి వెళ్ళాడు. అత్తవారి ఇల్లు అక్కడ 50 మైళ్ళ దూరంలో ఉంది. ఇంకా చూడండి, అల్లుడు కొత్త అల్లుడు వచ్చాడని ఆనందపడిపోయి అత్తగారు నీళ్లు తెచ్చింది. మామగారు అసలు అల్లుడు వచ్చామని వెళ్ళలో పండుగ వేశాడు. ఆ తర్వాత కాళ్ళు కొడుకోవడానికి నీళ్లు ఇచ్చారు. ఇంకా చూడండి మంగళహారతులు పెట్టారు. పాటలు పాడారు. అల్లుడు తీసుకెళ్ళారు. ఏమిటో మా నాన్న పెచ్చ కానీ మా నాన్న ఎప్పటికీ నాకు అర్థం కాడు. జీవశిక్ష ఎంత బాగుందో అడుగుతున్నాడు ఈయన. ఇక ఆ పూట వెళ్ళగానే ఇది పెసరట్టు ఉప్మా చట్నీ. అందులో పెసరట్టు కూడా ఏమంటున్నారు, నేతి పెసరట్టు ఇబ్బంది డాల్డాగా దిక్మాల కల్తీ శాల్తీ కాకుండా ఒరిజినల్ నేతితో వేసిన పెసరట్టు. దిక్మాల అంటే ఏంటి కానీ మధ్య ఒరిజినల్ వేయవట్లేదు అనకూడదు కానీ సరే. ఈ విధంగా పెసరట్టు ఉప్మా తిన్నాడు ఆయన, చట్నీతో తిన్నాడు. మళ్ళీ గంట అయ్యాక పాలు, ఇది కడుప కండవల పడితే అరగట్లేదు. బాబోయ్ పాలు వచ్చింటే కాదు కాదు అల్లుడు కాదు అని అన్నారు. మళ్ళీ మధ్యాహ్నం భోజనాలు. ఆ ఈ బాబు బొబ్బట్లు, నేతి బొబ్బట్లు, అదేదో పాయసం, పులిహార, దద్దోజనం ఒకటే పెట్టండి. ఇది అయ్యాక భోజనం చేసి ఒక గంట పడుకు అన్నారు. పడుకోలేసరికి స్నాక్స్ 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 మళ్ళీ పకోడీలు అవేమో పెట్టారు. ఈ మధ్యన వానపాములు కూడా పెడుతున్నారు, నూడిల్స్. అవును దిక్మాల అభిజన్ పెట్టాడు బయటకెళ్ళి కెండాలో తింటే కడుపు పోతాయి. అవన్నీ తింటూ తింటే చేయని వాడు రోగం తెచ్చాడు. మనం తింటాం అనుకోండి వాటిల్లో శేషం ఉంటుంది. ఎందుకు పక్కన పెట్టండి అని మళ్ళీ రాత్రి టీలు కాఫీలు భోజనాలు. దీనికి కడుపు పిచ్చెక్కిపోయింది. బాబు బాబు మీరు పొండి గుడ్డు తగ్గించండి. ఒప్పుకోడు. 3 రోజులు గడిచాక అత్తగారు మీ ఆయన ఎప్పుడు తీసుకెళ్తాడో అడగలేదు. అప్పుడు అమ్మాయి వచ్చింది. ఏమండి మనకి ఎప్పుడు పెడుతున్నాం అంటే మా నాన్నగారు 2 ఏళ్ళు ఇక్కడే ఉండమన్నారు అనగాని ఈవిడ వెళ్ళి అత్తగారి జోలు వేసింది. అమ్మ మా ఆయన నేను ఇక్కడే ఉంటున్నాను 2 ఏళ్ళు ఓహో అంటాడు. పొద్దున్న పెసరట్టు ఉప్మా లేదు, కాఫీ లేదు. పొద్దున్న లేవగానే కాఫీ నాకు అప్పుడు పొలం ఒకటే పదయిగా కాఫీ అయిపోయింది. టిఫిన్ లేదు. నేను లేవగానే ఏమి పాలన్నాడు. ఆ రోజు కాఫీ నాకు పాలు ఇచ్చాను. మా అమ్మ దగ్గర పాలు లేవుట అంది. సరే స్నానం చేసి అన్ని చేసిన తర్వాత ఏది టిఫిన్ అన్నాడు. సత్యంలో ఉంది ఆయన అక్కడ దొడ్లో అంది వాళ్ళ వదిలిగారు. సద్దన్నమా అడిగి సజ్జన అలవాటు లేదు. కొంతమంది అంటే గంగులు అన్నం సజ్జన దగ్గర ఎప్పుడు పెసరట్టు ఉప్మాలు ఇడ్లీలు అలవాటు. ఈయన గెలవగలిపోయి సజ్జన వాటి తెల్లలేకపోయాడు. వాళ్ళు మధ్యాహ్నం భోజనంలో చాలు ఆవకాయ వేసి అన్నం పెట్టారు. సరే ఏదో తిన్నాడు. ఆ తర్వాత మధ్యాహ్నం పూట టీలు కత్తిలు లేవు, సిలెక్స్ లేవు. ఇక అర్థమైంది దీనికి. నేను 2 ఏళ్ళు ఉంటానని తెలిసింది, అన్నీ బంధం. ఆ తర్వాత మామగారు గురించి ఇంట్లో ఉంటే ఏం చూస్తున్నారు, మా గేదెలు అవులు ఉన్నాయి, అలా మన పొలానికి తీసుకెళ్లి మేపు అన్నారు. ఏది ఈ కవి గారు పండితులు ఉపన్యాసం రామాయణం చెప్పడానికి సేవాధర్మం చెప్పడానికి వచ్చిన ఆయన కష్ట బొడ్డు కోసుకోవడానికి వెళ్ళిరాడు. అవేమో మాట వినవు. ఒక్క నెలలాడకి ఈయన పరిస్థితి దృష్టి పెట్టి ఇంట్లో మకాన్ని తీసి బొడ్లు తవ్వడం వేశారంటే ఆవుల పాక పక్కన వేశారు. మంచం ఇది కంచం మంచం కొంచం అన్ని అక్కడే వడ్ల పాక. ఈలోపు వరలక్ష్మి వ్రతం వచ్చింది. ఈ వరలక్ష్మి వ్రతానికి అందరూ వ్రతం చేసుకుంటున్నారు. ఇళ్లలో ఆడవాళ్ళకి బంగారం కొంటున్నారు. ఈ అమ్మాయి వచ్చి ఏమండి నా సంగతి ఏమిటండి బంగారం అంటే నా బతికి ఎలా బంగారంలో ఉంది, మా నాన్నగారు 2 ఏళ్ళు ఉండమంటే ఏదో అనుకున్నారు ఇప్పుడు అమ్మాయిది నాకు అన్నాడు. ఈయన మరి వ్రతం అలా చేసుకుంటున్నాం అనగా మీ అమ్మనే అడుగు అన్నాడు. ఈవిడ వెళ్ళి అమ్మ మరి నా వ్రతం సంగతి ఏమిటంటే వ్రతం అని బతుకు ఇంట్లో పడి ఏడుస్తున్నావు, పోతులేగా అల్లుడు వేపరానికి చూస్తున్నాను అన్నదా. ఇది ఉన్నాడు ఇంకా మనం ఇక్కడ ఉండలేం. మా నాన్నేమో 2 ఏళ్ళ దాకా రావద్దన్నాడు. నెల్లాళ్ళకి ఇక్కడ వ్యవహారం ఇలా ఉంది. ఇక్కడి నుంచి మనం అంతా కలిసి మహారాజు గారు భారానగరాన్ని పరిపాలిస్తున్న మహారాజు గారి దగ్గర వెళ్ళిపోదాం అని భార్యను వెంటబెట్టింది. ఈ విశాఖపట్నం విడిచిపెట్టి ధారానగరం పోయాడు. కాబట్టి మామగారు ఇంట్లో 2 ఏళ్ళు ఉంటే ఇలా ఉంటుంది. మామగారు ఇంటే ఒక గంట అయితే పర్వాలేదు. అది కూడా మామగారికి ఈయన పెట్టేది ఏమైనా కావాలనిస్తే వస్తాడు తప్ప ఆయన దగ్గర పెట్టి వస్తాడు. సరే అయిపోయిందిగా ఈయన వెళ్ళాడు. తన గొప్ప కథ శ్రద్ధగా వింటే మీకు ఎందుకు చెప్పారో అర్థమవుతుంది. ఈయన నగరానికి వెళ్ళాడు. ఆ నగరంలో ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నారు. ఆ ఇంటివాడు మంచివాడు కనుక ఈయన కవిగారని తెలుసుకుని ఈయన దగ్గర 2 పురాణ కథలు వింటూ అద్దె మాత్రం వదిలి ఇంట్లో ఉందన్నారు. మరి బతకడం ఎలాగా, ఈవిడ గాజులు అమ్మేసింది, చెవిరింగులు అమ్మేసింది, గొలుసు అమ్మింది, ఇంకా మిగిలింది మంగళసూత్రం బిళ్ళలు బొట్టు బిళ్ళలు తప్ప మిగతావన్నీ అమ్మేసింది. ఏమీ లేదు. సంవత్సరం గడిచేసరికి ఈయనకి బతకడానికి ఇంకో ఏడాది ఎలా బతకాలో తెలియలేదు. ఆ సమయంలో ఈయన ఇంట్లో కూర్చుని
కిరాతార్జునీయం అని ఒక కావ్యం రాసుకున్నాడు. అంటే అర్జునుడు శివుడి కోసం అరణ్యవాసంలో తపస్సు చేస్తే శివుడు బోయబడి వేషంలో వచ్చి పరీక్షించాడు కదా, గుర్తున్నది ఇంకా కదా ఆ కథ. పాశుపతాస్త్రం కోసం అర్జునుడు తపస్సు చేసిన కథ. అందులో ఒక శ్లోకం సగం సగం రాశాడు. ఏమని? అవిచార్యం అకర్తవ్యం కర్తవ్యం సువిచారయేత్. ఆలోచించకుండా ఏ పని చెయ్యకు. అవిచార్యం అంటే బాగా ఆలోచించకుండా అకర్తవ్యం ఏ పని చెయ్యకు. కర్తవ్యం సువిచారయేత్, ఏ పని చేసినా బాగా ఆలోచించి చెయ్యి. ఆ తర్వాత ఇంకా రెండు పాదాలు ఉంటాయి, రాయలేదు అని ఈరోజు భావి వచ్చింది. ఏమండి ఈ పూట ఇంట్లో బియ్యపు గింజలేదు, పొయ్యి పొయ్యిలోకి కట్టెలు ఏమీ లేవు, బియ్యం లేవు, ఏమీ లేవు. ఎలాగండి నేను ఎలాగైనా బతుకుతాను, కానీ మీరు ఏమైపోతారు, మీకు అన్నం పెట్టలేకపోతున్నాను ఏడ్చి. పూర్వం భార్యలు భర్త అన్నం తినకపోతే ఏడ్చేవారు, ఎవరితో మరి ఆ పాటి గురించి ప్రతి ఒక్కరు ఉండేవారు. అందుకని ఆవిడ అలా అనగానే ఆయన అయితే ఒక పని చేయి, ఈ శ్లోకం సగం సగం రాశాను, దీన్ని సభలోకి పట్టుకండి, రాజుగారికి వినిపించు, రాజుగారు దయచేసి ఏదో ఒకటి ఇవ్వకపోతాడా అన్నాడు. ఆవిడ ఎగాది కదూ సగం శ్లోకం, ఈ శ్లోకానికి రాజుగారు ఏమి ఇస్తారు, గంటన్నర ఉపన్యాసం చెప్పిన పద్మావతి గారికే చేతిలో పది పేసులు పెట్టట్లేదు ఆవిడ. అటువంటిది మోడీ శ్లోకానికి ఎవడేం పెడతాడు అని ఆవిడ తెలియను అలా పర్వాలేదు పట్టుకెళ్ళి అన్నది. వెంటనే ఈ శ్లోకం కాలం పట్టుకెళ్ళింది. సరిగ్గా అదృష్టం ఆ సమయంలో సభలో రాజుగారు కూర్చున్నారు, పక్కన మంత్రి గారు ఉన్నారు, ఆ పక్కన ఇంకా పదులు ఉన్నారు, పవ్వులు ఉన్నారు. అప్పుడు ఆవిడ శ్లోకం ఆయన చేతిలో పెట్టింది, అర్ధ శ్లోకం సగం శ్లోకం. ఆ శ్లోకం చదువుకోగానే ఆయనకి నచ్చింది. ఆలోచించకుండా ఏ పని చేయకు, ఏ పనైనా బాగా ఆలోచించు, మంచి శ్లోకం అనుకున్నాడు ఆయన. వెంటనే భటులు పిలిచి తాళపత్రాల మీద తాటాకుల మీద దీన్ని రాసి మన మందిరాల్లో సభలు అన్ని చోట్ల తగిలించండి గోడలకి అన్నాడు అని వెంటనే అంద బంగారు కోసం ఇచ్చాడు ఆయన. అది శివుడు అనుగ్రహం. ఆ కవి గారు శివుడి మీద భక్తితో రాసుకోవడం వల్ల ఈశ్వర అనుగ్రహంతో వంద కాసులు వచ్చాయి. ఇవాడు ఆనందంతో వెళ్ళిపోయింది. బ్రహ్మాండంగా భగత్తు అంత కావసం అంటే ఆ రోజు ఆవిడ నగలన్నీ మళ్ళీ చేయించుకుంది, సుఖంగా భోజనం చేసింది. రాజుగారు ఈ శ్లోకాన్ని సభలో భవనాల్లో అన్ని చోట్ల తగిలించాడు. ఇది తగిలించిన 10 రోజులకి రాజుగారికి నీటి మీద ఎంత సెగ్గడ్డ వచ్చింది. రాచపుండు అంటారు దాన్ని, మహారాజులకి పుండు వస్తే తగ్గేది కాదు, అది ఒక కర్మ. ఆ రాచపుండు తట్టుకోలేకపోయాడు ఆయన. రాజవైద్యుడిని పిలిచాడు, అయ్యా ఈ పుండుకు వైద్యం చేసే శక్తి నాకు లేదండి, కానీ మన పొరుగు దేశానికి ఒక రాజుగారు ఉన్నారండి, ఆ రాజుగారి దగ్గర ఒక వైద్యుడు ఉన్నాడు, ఈ వైద్యంలో ఆయన స్పెషలిస్ట్, ఈ క్యాన్సర్కి ఈ పుండుకి ఆపరేషన్ చేయగలడు ఆయన, ఆయన్ని పిలిపిస్తా ఉన్నాడు ఈ రాజవైద్యుడు, కొందరుగా పిలిపిస్తామన్నారు రాజుగారు. ఆ పొరుగు దేశపు రాజుగారికి ఒక్కడిని వస్తే ఆయన తన వైద్యుడు పంపాడు. వైద్యుడు గారు వచ్చి ఎల్లుండి బుధవారం శస్త్రచికిత్సకు బాగుందండి, కత్తి పట్టుకొచ్చి కోసేసి ఏ బాధ కలగకుండా చేస్తాను అన్నాక సరేనన్నది. ఇక ఎల్లుండి ఆపరేషన్ అనగా ఆ రాత్రి ఈ దగ్గరికి ఈ రాజుగారి మంత్రి వచ్చాడు. వాడు మంత్రి కాదు తంత్రి, ఎప్పుడు రాజుగారిని చంపేసి ఈ రాజ్యం పూర్తేద్దామని చూస్తున్నాడు. ఆయన రాజుగారికి కొడుకు చిన్న కుర్రాడు, ఇంకా రాజుగారు వయస్సులో చిన్నవాడు, ఆయన కొడుకు బిల్లి కుర్రాడు. రాజుగారు పోతే ఈ కుర్రాన్ని ఏదో రకంగా పొగుమూర్తించి ఈ రాజ్యం హస్తగతం చేసుకోవాలని మంత్రి గారు ఆలోచన. అందుకని మంత్రి గారు రాత్రి ఈ వైద్యుడి దగ్గరకు వచ్చి ఎంత మూట చేతిలో పెట్టాడు, 1000 బంగారు కాసులు ఉన్నాయండి. వైద్యుడు తెల్లబో ఎందుకంటే నాకు ఈ డబ్బు అన్నట్ట, నువ్వు ఒక మంచి అవకాశం పొంది సద్వినియోగం చేసుకో, ఆపరేషన్ చేసేటప్పుడు నీ కత్తిని విషంలో ముంచి దాంతో పుండి కోసి ఆ విషం శరీరంలోకి వెళ్ళి రాజుగారు తక్షణం చచ్చిపోతారు. ఆయన చచ్చిపోవడానికి ఇది అడ్వాన్స్, ఆయన చంపడానికి నచ్చేది అడ్వాన్స్. ఆయన మరణించాక 1,00,000 కాసులు ఇస్తాను, ఈ రాజ్యం నాదవుతుంది, నువ్వు యావత్ జీవితం సుఖంగా బతుకు, ఆలోచించుకో, 1,000 కాసులే దొరకమంటే నీకు 1,00,000 కాసులు ఇప్పిస్తున్నాను ఆ సమయంలో అనగానే ఈయన ఆలోచనలో పడ్డాడు. మంత్రి గారి మాట కాదన్నా ఇక్కడ డేంజర్, దాని బదులుగా రాజుగారిని తప్పి 1,000 కాసులు తనకు 1,00,000 కాసులు తీసుకొస్తాను అని అలాగే నేను అన్నాడు. కత్తి ఆపరేషన్ చేసే కత్తిని తీసుకెళ్ళి విషయంలో నానబెట్టాడు, మంచి విషయం కాలకూటం వంటి విషయంలో నానబెట్టాడు. బుధవారం నాడు పొద్దున్న ఆపరేషన్ థియేటర్లో రాజుగారిని పడుకోబెట్టాడు. పక్కన ఈ రాజుగారి వైద్యుడు ఉన్నారు, ఇంకా కొంతమంది భటులు ఉన్నారు. ఆ సమయంలో
ఈయన ఈ విషం తీసిన విషం పూసిన కత్తి తీసేట ఆపరేషన్ చేయడానికి కోసేయడానికి ఈ ముందు పోయడానికి ఎత్తగానే ఎదురు ఉండ ఏం కనపడింది? శ్లోకపాదం కనపడింది. అవిచార్యమ కర్తవ్యం కర్తవ్యం సువిచారయే. ఆలోచించకుండా ఏ పని చేయకు, ఏ పని చేసినా బాగా ఆలోచించు. వెంటనే ఆలోచనలో పడ్డాడు ఈ వైద్యుడు. అద్భుతంగా ఉంది శ్లోకం, నా కోసం పెట్టినట్టున్నారు అని ఆలోచనలో పడ్డాడు. ఏమని, ఈ కత్తితో ఇప్పుడు ఈ రాజుగారి పుండు మీద నేను పెట్టగానే, రాజు పెట్టగానే ఆయన శరీరం నీలంగా మారిపోతుంది. విషం వల్ల ఏమవుతుంది? శరీరం నలుపెక్కుతుంది. అప్పుడు ఈ రాజవైద్యుడు విషప్రయోగం కనిపెట్టి చెప్పేస్తాడు ఎవరికి? భక్తులకి, రాజుగారి భార్యకి. మంత్రి నుంచి దుర్మార్గుడు కానీ మిగతా సేనాని మొదలైన వాళ్ళంతా రాజభక్తులు. రాణిగారు ఎలాగో భక్త గారి మీద అభిమానంతో ఉంటారు కాబట్టి విషప్రయోగం అని కనిపెడతారు. నన్ను వెంటనే పట్టుకుంటారు. నేను ఇది మంత్రి ఆజ్ఞ అని చెప్పినా నా మాట ఎవరు నమ్మరు. ఎందుకంటే మంత్రి కంత్రి, రాజులే సంపాదనకున్నవాడు నన్ను వదిలించుకుంటాడు, ఇదంతా నా కుట్ర అంటాడు. నా మాట ఎవరు నమ్మరు, నాకు ఉరిశిక్ష పడుతుంది. ఆ తర్వాత నేను ఏమైపోతాను, నా పెళ్ళాన్ని ఏమైపోతుంది, బిడ్డను ఏమైపోతాను, ఇలా ఆలోచనలో పడిపోయానా. ఈ విషం పూసిన కత్తి తీసి పక్కన పెట్టి మంచి కత్తి తీశాడు ఆపరేషన్. రాజవైద్యుడు అన్నాడు కత్తి ఎందుకు మార్చామన్నట అన్నాడు. ఇది కంగారు, ఇదేదో అనుమానించదగింది. ఈ కొత్త కత్తి పాత కత్తి ఇలా తీయండి అని ఆ రెండు కత్తులు తీసుకుని రాజవైద్యుడు పాలు తీసుకున్నాడు అన్నమాట. ఆ పాలల్లో ముందు కొత్త కత్తి వేశారు, ఆ పాలల్లో మార్పు రాలేదు. ఈయన మార్చిన పాత కత్తి అందులో వేశారు, అది పడగానే పాలు కాస్త నీలంగా మారిపోయాయి. మహారాజా, ఈ వైద్యుడు విషం పూసిన కత్తి పట్టుకొచ్చాడు, ఎందుకో చివరి నిమిషాల్లో ఆ కత్తి మార్చాడు. కానీ క్షణం తేడా వచ్చి ఉంటే, ఆ విషపు కత్తి మీ పొందులో దిగి ఉంటే మీరు చచ్చిపోయేవారంటే ఇది కాలపోట విషయం కంటే ప్రమాదం అండి అన్నాడు రాజవైద్యుడు. రాజుగారికి మండిపోయింది. ఏ విధంగా తర్వాత కూడా ఎందుకు నన్ను హత్య చేయాలనుకున్నామంటే, అయ్యగారండి, మీ మంత్రి గారు 1,000 కాసులు ఇచ్చాడండి, ఆయన మాట కాదంటే ప్రమాదం అనుకుని పనిచేయడానికి సిద్ధపడ్డానండి. కానీ తీరా ఇక్కడికి వచ్చాక ఈ శ్లోకం చదివానండి, ఇది చదవగానే నా బుద్ధి మారిపోయిందండి, ఇది ప్రమాదం అని అర్థమైందండి అని జరిగింది చెప్పేశాడు ఆ మంత్రి, ఈ వైద్యుడు. అప్పుడు మంత్రి గారు నా మీద గెట్టేస్తావా నేరం అన్నట్ట. నేను నేరం గెట్టట్లేదండి, ఈ మంత్రి గారు ఇచ్చిన మీ రాజ్యపు 1,000 కాసులు నా దగ్గర ఉన్నాయి చూడండి, నా కాసులు చూపించాడు. అందరికీ అర్థమైపోయింది, మంత్రి గారు చూసుకున్నారు, వాడికి ఉరిశిక్ష వేసేశారు. కానీ ఈ ఆస్థాన వైద్యుడు చివరి క్షణంలో బుద్ధి తెచ్చుకోవడం వల్ల నువ్వు ఇంకెప్పుడూ వైద్యం చేయడానికి వీలు లేదు అని ప్రపంచం అంతా తాటేస్తున్నాను, బతకడానికి కావలసిన డబ్బు ఇస్తున్నాను, నువ్వు యావత్ జీవితం బతకడానికి కావలసిన డబ్బు కూర్చుని ఇంక వైద్యం చేయకుండా పో అన్నాడు. వైద్యుడిని క్షమించాడు. అప్పుడు ఆయన ఈ శ్లోక పాదం నా ప్రాణం, తద్వారా నా రాజ్యం, నా సమస్తం, నా వంశాన్ని రక్షించింది. మహానుభావుడు ఆ కవిగారిని కొనవండి, ఆ కవిగారిని గురించి ఆయన ఆస్థాన వైద్యుడిగా చేసుకుని ఆయనకి ఎంతో సన్మానం చేసింది. అప్పుడు అందులో భారతి కావ్యం చివరిలో రాశాడు, ఎట్టి పరిస్థితులలోనూ తొందరపడి ఒక పని చేయకూడదు, మా నాన్నను చంపాలనుకున్నాను, అదొక తప్పు. నాన్నగారు ఆజ్ఞాపించగానే ఐసిన మధ్య దీని శిక్ష అనుకుని అత్తారింటికి వెళ్ళాను. ఓ 2 రోజులు పోయిన తర్వాత అక్కడ ఎలా ఉంటుందో అర్థమైంది. పెర్మనెంట్గా ఏ ఇంట్లో అయినా మంటం పెట్టి ఎలా ఉంటుంది అన్నాడు. కాబట్టి భరద్వాజుడు విందు చేస్తూ ఉంటే ఇక్కడే ఉండిపోవడం అయోధ్య కడకుండా అనుకున్నా అక్కడ ఇచ్చాడు. అంత బాగుంది ఇక్కడ విందు భోజనం బాగుందనుకుంది, ఇది బాగుంటుంది, ఆ రోజు విందు భోజనం పెడతారు. శ్రీరామనవం చేశారు, చేసే రోజు ఆ రోజు మీ ఇంట్లో వంట చేస్తున్నారు మంత్రులు కుమార్ గారు. ఐసర్ మధ్య బాగుందనుకుని 7 రోజులు వంట చేయమండి కుమార్ గారు, మీ ఇంట్లో పండుతామంటే ఆయన మాత్రం చేస్తా. ఒక ధర్మం ఉంటుంది, ఆ ఒక్కరోజుకే భోజనం మళ్ళీ అంతే కదా. కాబట్టి శ్రీరామనవం నాడు మాత్రం మీ ఇంట్లో వంట చేయొద్దని నేను చెప్తాను, ఏమో చూసాను, ఆ పూట హాయిగా భోజనం చేయండి. కానీ ఇక్కడే గుండె మకాం పెట్టేది మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. భరద్వాజుడు సేవాధర్మ విడిగా అద్భుతమైన విందు చేశాడు. ఆ విందు అంత అందంగా ఉండట, అది ఆయన సేవాధర్మం. ఇక తర్వాత అందులో మరొక సేవకుడున్నాడంటో మహానుభావుడు ఆయన, అదిగో ఆయన గారి ఆంజనేయ స్వామి వారికి సేవాధర్మం అంటే హనుమంతుడి దగ్గర నేర్చుకోవాల్సింది. హనుమంతుడి కంటే బుద్ధిమంతుడు ఉన్నాడా? హనుమంతుడి కంటే గొప్ప పండితుడు ఉన్నాడా? హనుమంతుని కంటే గొప్ప విచక్షణ జ్ఞానం ఉన్నవాడు ఎవరున్నాడు? ఇంద్రియ విగ్రహం ఉన్నవాడు ఎవరున్నాడు? ఆంజనేయుడిలో లేని లక్షణం ఒకటి లేదు, అన్ని లక్షణాలు ఆయనలో ఉన్నాయి. బుద్ధి, బలం, యశో, ధైర్యం,
నిర్భయత్వ మనోగత అజాడ్యం వాక్పటుత్వ మనోమత్ స్మరణార్థమే.
హనుమంతుడిని స్మరిస్తే ఏమేమి వస్తాయి? ముందు బుద్ధి, తెలివితేటలు వస్తాయి. తెలివితేటలు లేకపోతే ఏ పని చేయాలి? రెండవది బలం, శరీర బలం కూడా కావాలి. కొంతమంది బుద్ధి బలం ఉంటుంది, శరీరం బాగుండదు, కళ్ళు తిరిగి పడిపోతాడు, గట్టిగా పావు గంట మాట్లాడితే రెండు రోజులు నిద్రపోతాడు, ప్రయాణం చేసి వస్తే మూడు రోజులు పడుకుంటాడు, రైలు ఎక్కిన దగ్గర దిగేదాకా నిద్రపోతాడు, దొరక పెట్టి వాళ్ళ ఉపయోగం ఉంది. అంటే శరీరం పెంచుకోవడం కాకుండా శరీరానికి బలం కూడా పెంచుకోండి. హనుమంతుడిని స్మరిస్తే బుద్ధి తర్వాత శరీర బలం ఇస్తాడు. యశ, ఆయన అనుగ్రహంతో కీర్తి పెరుగుతుంది. తర్వాత ధైర్యం, ఎప్పుడు అధైర్యం పొందకూడదండి. మనిషి యావజ్జీవితం ఆత్మబలంతో ఉంటే ధైర్యం వస్తుంది. పిరిగితనంతో రోజు చావడం కంటే ధైర్యంతో ఒక్కసారి చావమన్నారు. పిరిగి పెరుగు రోజు చచ్చిపోతూ ఉంటాడు. ఏం మాట్లాడితే ప్రమాదం, ఏం మాట్లాడకపోతే ప్రమాదం, అన్నం తింటే ప్రమాదం, తినకపోతే ప్రమాదం, అన్నిటికీ మేమేనా? మా శిష్యులు కశ్యపు గారు వాళ్ళు సాయి ఉన్నారే, వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? రైలు ఎక్కితే జై శ్రీరామ్ అనిపించేవాళ్ళు. ఆ రైల్లో మాతో పాటు యాత్ర వచ్చిన వాళ్ళు పొరకాళ్ళు ఉన్నారు. ఇంతలో ఒక ఆయన చదవాళ్ళు, మన శుద్ధులను రామ అనకూడదు, వాళ్ళు ఏదైనా అంటారు అంటే చూపెట్టి వేస్తారు, చస్తే తెచ్చాం, రామ అనిపించి వస్తానన్నాడు ఆయన. అది ధైర్యం అండి. వాడేమో తెల్లారైతే కయ్యో కయ్యో అని ఐదారు సార్లు బయట పెట్టి ఊరంతా అతని లేదా అరుస్తున్నాడు, వాడికి లేదా భయం. నువ్వేమో చచ్చిపోతానని ఏడుస్తానంటావు, రామ అండానికి భయపడతావు, రామాలయం పెట్టుకోవడానికి భయపడతావు, గుండో కట్టడానికి భయపడతావు, బస్సు ఎక్కితే బొట్టు కూడా పెట్టుకోవట్లేదు మన వాళ్ళు. ఇదే సెక్యులారిటీ అండి. ఇది సెక్యులర్ కాదు, సెక్యులర్. ఈ దరిద్రపు బుద్ధి పోవాలి హిందువుల్లో. ఎవడున్నా సరే జై శ్రీరామరాజు ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడండి, వాడు మన మధ్యలో లేడు కానీ ఆయన. ఆయన ఎవరో తెలిసినందుకు కారంజెట్ సుబ్బారావు గారు. నాకు ఆయన అంటే ఎందుకు అభిమానులు తెలిసినా మహాన్ నిజంగా అసలు ఎంత రామనామస్మరణ ఒక గొప్ప విషయం చెప్పాలి. అందుకు చెప్తున్నాను, 2001 సంవత్సరంలో కైకలూరు, కైకలూరు ఆకివేడు, ఆకివేడు వెళ్ళాం. ఆకివేడులో కూడా ఆదివేసి కన్యా పరమేశ్వరం చదువుతుందండి, చాలా గొప్ప సత్రం ఉంది. అక్కడ శ్రీరామనవమి చేశారు 2001. అప్పుడు నన్ను అందరూ కూడా ఇక్కడ ఉన్న మన వేమ కోటేశ్వర గారు అందరూ లేని స్కూల్లో ఉన్నవాళ్ళందరూ గురువు గారు ఆకివేడు చాలా బాగా చేస్తారండి, కుమార్ గారు కూడా ఉన్నారు నాకు ఆ సమయంలో, కానీ కూడా కుమార్ గారు ఇంకొక ఆయన అక్కడ వీళ్ళంతా కూడా పిలిచారు వెళ్ళండి అంటే వెళ్ళాం. అప్పుడు ఏమైంది, నా మారుతి కారు అప్పుడే అమ్మేసి కొత్త కారుకి పెట్టాను, కొత్త కారు రాలేదు, బస్సులో వెళ్ళవలసి వచ్చింది. బస్సులో వెళ్ళడం తప్పేం కాదు, ఇప్పుడు నా వాహనం లేదు, బస్సులో వెళ్ళాను. 3 రోజుల పాటు శ్రీరామనవమి ఉత్సవాలకి ప్రతిరోజు వెళ్ళడం, ఉపన్యాసం చెప్పడం, మళ్ళీ వచ్చాడు. ఎందుకంటే నేను ఉద్యోగంలో ఉన్నాను సిఆర్ రెడ్డిలో, ఇంకా అంటే నా ఉద్యోగ ధర్మం ఉన్నది. ఇక్కడ సాయంకాలం 4:30 ఉపన్యాసం కాలేజీ అయిపోగానే అక్కడి నుంచి అక్కడి నుంచి రెడ్డి కాలేజీ పక్క నుంచి బస్ స్టాండ్ కదా, అక్కడెక్కి నేను నా శిష్యుడు అక్కడికి వెళ్ళేవాడు. 6:30, 7 ఒక్కోసారి అక్కడ ఉపన్యాసం అయ్యాక 9 అయ్యేది, 9 ఇంటికి పోయింది, ఏ బస్సు ఉంటే ఆ బస్సు మొత్తం వచ్చేవాడు. 3వ రోజు ఉపన్యాసంలో కైకలూరులో మన కారాధ్యక్ష సుబ్బారావు గారు ఎక్కారు. ఆ బస్సులో నేను, ఆయన, నా శిష్యుడు తప్ప మిగతా వాళ్ళు ఎక్కువ మంది తొరక వాళ్ళను తిరస్థాన వాళ్ళు ఉన్నారు. ఎంతో ఆయన జయ శ్రీరామ, శ్రీరామ రక్ష, సర్వ జగత్ రక్ష ఈ స్లోగన్ స్వార్థం రాజేశారు. అవన్నీ బస్సులు అంటించారు ఆయన. దాన్ని ఏమంటాం మనం, స్టిక్కర్లు, ఆ స్టిక్కర్లు అంటించారు దాని చిగురుతో. అంటించిన తర్వాత రామ ఆయన అరిస్తే ఎలా ఉండేది, అసలు రాముడు అయోధ్య కనపడేది, కృష్ణ అనిపించారు. ఇంతలో ఆ పక్కన ఎవడో గుర్తుంది, వాడు ఏమన్నా అంటాడేమో అని అన్నాడు. ఎవడేమన్నా పర్వాలేదు, నేను ఉన్నాను, నా శిష్యుడు ఉన్నాం అనంటేనే ఆయనకి సపోర్ట్ చేశాం. ఆయన కైకలూరు నుంచి 7 రోజులు వచ్చేదాకా రామ అనిపిస్తూనే ఉన్నారు. బస్సు డ్రైవర్ కూడా ఆనందపడిపోయాడు, కండక్టర్ ఆనందపడిపోయాడు. దిగాక ఆయన వంకతో వెంటనే పోలీసు హరిప్రసాద్ గారి దగ్గర కూడా గుంటూరు కూడా పంపించారు. ఏమంటే ఈ రామనామస్మరణ చెప్పడం అఖండుడని. అలాంటి వాళ్ళలో గొప్పతనం గుర్తించాలండి మనం. ఎంత చేయకు ఆయన అరుస్తున్నాడని పాపం విసుక్కున్నారు, విసుక్కుంటున్నాను. ప్రతి వ్యక్తిలో గొప్పతనం ఉంటుంది. రామనామస్మరణలో ఆయన మొదటంతే, ఆ వ్యక్తిని మనం గౌరవించాలి. ఆర్గనైజేషన్ చేయడంలో మన కుమార్ గారు గొప్ప సందేహం లేకుండా మనం చేపట్టవలసిందే. మంచి ఎక్కడుంటే దాన్ని సేకరించాలి. ఎవరిలో ఏదైనా చిన్న చిన్న లోపం ఉంటే తీసి పక్కన పారి, వ్యక్తిగతమైన లోపం మనకెందుకు, ఎప్పటికి కూడా మర్చిపోలేకపోతున్నారు ఆ సంఘటన. అది ధైర్యం అంటే అలా ఉండాలి. ధైర్యం అంటే ఎలాగో చచ్చేవాళ్ళం, ఇవాళ కదా రేపైనా చేస్తాం,
ఆ సత్యదేవుడు రాముడి కోసం చావాలనేవాడు ఆయన. కాబట్టి హనుమంతుడి స్మరిస్తే అలాంటి ధైర్యం లభిస్తుంది. సుమారుగా వెళ్ళాక రామపట్టులో నేను ఉపన్యాసం చెప్పే ముందు వెనక ముందు వచ్చేవారని ఆయన ఎంత అభిమానం నేను అనుకుంటాను. రామభక్తి శాస్త్రాంగ నమస్కారం చేసేవారు. కాబట్టి నాలాంటి వాడు ఇవాటికి కూడా గుర్తుపెట్టుకుంటాడంటే ఆ గొప్పతనం అది ఉంటుంది. దృష్టిలో పెట్టుకోండి, మీ ప్రవర్తన ఎలా ఉంటే నేను ఎలా గుర్తుపెట్టుకుంటాను. దీనికే ధైర్యం అని పేరు. హనుమంతుడు ముందు బుద్ధి, తర్వాత బలం, మూడు యశ, నాలుగు ధైర్యం, ఆ తర్వాత నిర్భయత్వం. ధైర్యం వేరు, నిర్భయత్వం అంటే వేరు. అవతల వాడు ఎంత గొప్పవాడైనా ధర్మం కోసం వాడితో పోరాడడానికి సిద్ధపడాలి. అవతల వాడు మనకంటే బలవంతుండవచ్చు, కానీ మన ధర్మ బలం గొప్పది. అప్పుడు భయపడకుండా ఉంటే దానికి నిర్భయత్వం అవుతుంది. నువ్వు ఒక్కడివైనా పర్వాలేదు, నీ ధర్మం కోసం నిలబడి. ఈ మధ్యన ఊళ్ళో తిరస్కారం వాడు వస్తే ఒక్క అమ్మ, ఒకే ఒక్క ఆవిడ చితపోటి పెట్టి పంపించింది వాడిని, యుద్ధం చేసి పంపింది. దాని వీడియో తీసి వాట్సాప్లో నా కోసం పంపుతాను. దాని నుంచి సంతోష్ గుప్తా అని తిరుపతిలో ఉన్నాడు, అతను పంపాడు నిన్నే మొన్న. అది భయం లేకుండా ఉండడం అంటే అది హనుమంతుడి అనుగ్రహంతో వస్తుంది. అరోగత ఎప్పుడు రోగం లేకుండా రక్షిస్తాడు. ఆయన శరీరమునకు ఆరోగ్యం ఇస్తాడు, మనస్సునకు ఆరోగ్యం ఇస్తాడు. అరోగత అంటే శారీరక మానసిక రోగములు లేకుండా ఉండుట. శరీరానికి జలుబు, దగ్గు, కాళ్ళ నొప్పులు, ఏళ్ళ నొప్పులు, కళ్ళు నొప్పులు వస్తాయి, ఇవన్నీ శారీరక రోగాలు. ఇక రెండవది మానసిక రోగాలు అంటేనా, తక్కువ బిల్డింగ్ కంటే ఇక నిద్ర కదా. అమ్మ నాయనో కుమారు గారు కొత్త చెప్పులు కొనేసుకున్నారు బాబా, ఆయన చెప్పులు కొడుతుంటే ఆయన సొమ్మిటి కొడుతున్నారు కానీ ఎందుకు బాగా చెప్పండి ఇక్కడికి వీడికి కంగారు అనమాట. అలాంటి చెప్పులు నేను కొనుక్కోలేకపోయాను, ఆయన బిల్డింగ్ కట్టుకుంటే ఏడ్చి, అది మహా దరిద్రం. కొత్తవాడు ఇల్లు కట్టుకుంటే ఆనందించు, మనకంటే బాగున్నాడు అమ్మాయి అనుకో. ఆయన బాగుంటే మనం బాగుంటాం. మా నాన్నగారు అడిగారు, బంధువులందరూ బాగుంటే మనకు లాభం ఏమిటి, వాళ్ళింటికైతే నాకు కాఫీ ఇవ్వగలరు. వాళ్లే దరిద్రంలో ఉంటే నీకు కాఫీ ఇస్తారు, మంచిగా కొనేవ్వలేదు. కాబట్టి మీ చుట్టుపక్కల వాడు బాగుంటే నువ్వు ఎక్కువ ఆనందించు. అమ్మయ్య మా మామూలు గొప్పగా గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందారు, మంచి వ్యాపారం చేయగలిగారు, సంతోషించు. ఇంకొక ఆయన మంచి పని చేశారని చెప్పు. ఇలా అందరూ వాళ్ళంతా బాగుంటే మనం ఆనందంగా ఉంటాం. ఎవరిలో అయినా కష్టం వచ్చి వాడు బాగుపడకుండా పాడైపోతే మనం ఏడవాలి. ఎదురుల యొక్క సంపద మన సంపద అనుకోవాలి. మానసిక రోగం అంటే పక్కవాడి యొక్క బాగుని చూసి ఓడవలేక ఏడవడం, అది మానసిక రోగం. అందులో ముఖ్యంగా మా తెలుగు వాడికి అది ఎక్కువగా ఉంటుంది. ఏమిటో తెలియదు, మన ఇంట్లో కరెంట్ పోతే టక్కన పక్కడికి చేసి వస్తారు. పక్కవాడికి కూడా పోయిందంటే పర్వాలేదు, వాడికి బాగుండా మన ఇంట్లో కరెంటే పోయిందా, నేనేం చేశాను బాబు, నా కరెంటే పోయిందంటే. ఈ మధ్యన ఒక కుర్రాడు సిటీ బస్సు ఎక్కుతున్నాడు స్కూల్ కడుతూ, వాడు కింద పడ్డాడు కాలు దారి, కాళ్ళు నెక్ పెట్టింది. వాళ్ళ అమ్మ ఏమంది సార్, ఇంతమంది ఉండగా వాళ్ళ ఎవరికీ రాకుండా నీకెందుకు వచ్చిందిరా ఈ కాలు ఎత్తి అంటుంది. నీ కొడుకు దెబ్బతగినది కూడా పక్కవాడికి తగలరా బాబు. నా కుమారుడికి ఏదో సిటీ బస్సు ఎక్కుతుంటే కాలు దారి కింద పడడం వల్ల కాలు విరిగిందని బాధపడటం ధర్మం, కానీ ఎంతమంది కుర్రాళ్ళు ఉండగా వాళ్ళకి తరపుకుండా నీకెందుకు జరిగింది అంటుంది ఒకటి. ఇది మహాపాపం, ఇది మానసిక రోగం. ఈ శారీరక మానసిక రోగములు రెండింటినీ తొలగించి ఆరోగ్యం ఇస్తాడు హనుమంతుడు. అజాడ్యం తర్వాతది. జాడ్యము అంటే మందపొడితనం. కొంతమందికి పని చెబితే, ఇవాళ చెబితే ఏడాది తర్వాత గురుగారు ఏమైనా పని చెప్పాడు అంటారు. మా పీఠంలో ఒక ఆయన ఉన్నాడు అండి మా పక్కనే, ఆయనకి ఎవరినో ఫోన్ చేస్తే ఏమండి గురుగారు ఫోన్ చేశారా అని అడిగాడు. ఒకసారి అందులో ఉసిరికాయ చూడన్నాను, సెప్టెంబర్ 2001లో చేస్తే 2002 సెప్టెంబర్నే ఇవాడు ఫోన్ చేశాడు అని అడిగాడు. ఇంకా నేను ఏడాది తర్వాత నేను అడిగాడు. అంత గొప్పవాడు, అందుకే ఇంట్లో పడి ఏడుస్తాడు కావాలే. ఏమిటో చురుకుతనం ఉండదనమాట. ఏదైనా పని చెప్తే చెక్క 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 వెళ్ళాలి. అలా వెళ్ళలేకపోతే ఆ మందపొడితనానికి ఏం పేరు పెట్టాలో తెలియదు అన్నాడు వాల్మీకి. జాడ్యము అంటే అర్థం ఏమిటనమాట, జడముగా ఉండుట, కదలకుండా ఉండుట, తొందరగా పని చేయలేకపోవుట. అమ్మా చెప్పారు కదండి చేస్తానంటే. కానీ హనుమంతుడో రాముడు అత్యాకర్షగానే చుట్టూ వెళ్ళిపోతారు ఎక్కడికైనా, దానికి అజాడ్యము అని పేరు. అందుకే హనుమంతుడిని స్మరిస్తే అజాడ్యం చురుకుతనం వస్తుంది. ఇక తర్వాత వాక్పుటుత్వంచ, హనుమంతుడు మాట్లాడితే ఎంత బాగుంటుందండి. అందుకే హనుమంతుడి యొక్క స్మరణ వల్ల వాక్చాతుర్యం కలుగుతుంది. ఇవన్నీ హనుమంతుడి వల్ల వస్తాయి. హనుమంతుడి వల్ల ఎందుకు వస్తాయి అంటే ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి, హనుమంతుడిలో ఉన్నాయి కనుక. మీ దగ్గర ఏముంటే ఇస్తారు,
రైస్ వల్ల దగ్గరికి వెళ్తే మనకి ఎదురు డొనేషన్ పెట్టి రైస్ ఇస్తాడు ఆయన, అంతేకాని రైస్ వల్ల దగ్గర అయితే ఐసెట్కి ఇస్తాడు ఆయన, రైస్ వల్ల దగ్గరికి వెళ్తే రైస్ ఎందుకు ఇస్తాడు, ఎవరి దగ్గర ఏదుంటే ఇస్తారు. హనుమంతునుడి ఉన్నాయి, హనుమంతునిలో ఉన్న గొప్ప లక్షణములలో ఇవన్నీ వరుసగా ఉన్నాయన్నమాట. ఆయన దగ్గర తెలివైన వాడు, బలవంతుడు, కీర్తి కలిగిన వాడు, ధైర్యం కలిగిన వాడు, నిర్భయత్వం కలిగిన వాడు, రోగము లేనివాడు, చురుకైన వాడు, ఆత్మతత్వం కలిగిన వాడు. కాబట్టే రాముడు తన సేవకుడిగా సీతాన్వేషణ కోసం హనుమంతుడి పంపాడు. ఎంత మంది ఉండగా హనుమంతుడి ఎందుకు పంపాడు? ఈ లక్షణానికి ఎవరైతే లేవు, ఒకటి ఉంటే ఇంకోటి ఉండదు. ఇప్పుడు అంగదుడు ఉన్నాడు, పరిగెడతాడు, పెడతాడు, కానీ సమయానుకూలంగా ఆలోచించలేడు. ఆలోచన శక్తి ఒక హనుమంతుడి దగ్గర, అలాగే మాట్లాడేటప్పుడు కూడా ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు. సీతాదేవికి తెలియదండి, సీత ఏమో రావణుడి చూసి ఏడుస్తుంది, ఆత్మహత్య చేసుకుందాం అవుతుంది ఆవిడ, తన జడతోటే ఉరి వేసుకుందాం అవుతుంది. ఎంత జడ ఉండేది ఆవిడ, ఆ జడ మెడకి చుట్టుకుని చచ్చిపోదాం అనుకుంటున్న టైంలో తిరిగి ఆ స్వప్న వృత్తాంతంతో ఆత్మహత్య మానింది. ఆ సమయంలో సీతతో మాట్లాడాలి. అప్పుడు విధంగా హనుమంతుడు ఎంత అద్భుతంగా ఆలోచించాడో తెలుసా, నేను ఇప్పుడు సీత దగ్గరికి పెడతాను, మాట్లాడతాను. అప్పుడు ఆవిడ ఏమనుకుంటుంది, సంస్కృతంలో మాట్లాడేవాడు రావణుడు తప్ప ఎవరూ లేడు, అందువల్ల ఈ వచ్చినవాడు రావణుడు అని నన్ను చూచి గుండె ఆగి చచ్చిపోవచ్చు, లేదా తొలి కేకలు పెట్టచ్చు, ఆ కేకలకి నిద్రపోతున్న రాక్షస స్త్రీలు లేస్తారు, లేచారంటే రావణుడికి ఈ విషయం తెలుస్తుంది, దాంతో సీతతో మాట్లాడటం కుదరదు, పనంతా పాడైపోతుంది. యుద్ధం అంటూ జరిగితే ఎవరికి విజయమో ఎవరికి అపజయమో తెలియదు, కాబట్టి కార్యక్రమం అంతా పాడైపోతుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఆ ఒకటే ఒక మాట, సీతకి రాముడు అంటే భక్తి, కాబట్టి ఇక్కడ కూర్చుని కొమ్మల్లో రామకథ అంతా చెప్పేస్తాను. రాముడి గురించిన మాటలు వినగానే సీతకి కుతూహలం కలుగుతుంది, అప్పుడు నా కేసు చూస్తుంది, అప్పుడు నా కేసు చూడగానే దగ్గరికి వెళ్ళి మాటలు కలిపి నేను రామదూతని సేవకుందని చెబుతాను. ఆ రకంగా ఆవిడ నమ్మకాన్ని చూరగొంటాను అనుకుని క్షణకాలంలో ఆయన రాముడి కథను కొత్తగా చెప్పేశాడు. రామో దశరథోన రాజా దశరథో నామ రథకుంజన వాజిమాన్, దశరథుడని ఒక రాజుగారు ఉన్నారు, ఆయనకి ఏనుగులు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, సంపద ఉన్నది, ఆయనకి నలుగురు కొడుకులు అని రాముడి గురించి చెప్పి రాముడు అరణ్యవాసానికి వచ్చాడు. ఆయన భార్య సీతని ఒక దుర్మార్గుడు రావణుడు అనేవాడు అపహరించాడు. ఆవిడ చూడడానికి మేము వానరులు బయలుదేరాం, అందులో నా పేరు హనుమంతుడు, నేను సంపాతి వచనములతో సముద్రాన్ని దాటి ఇక్కడికి వచ్చాను, చీకట్లో సీత కోసం వెతికాను, సీతను చూచాను. రాముడు మొదలైన వాళ్ళు సీత ఎలా ఉంటుందని చెప్పారో అలా ఉన్న సీతను చూచాను అని చెప్పనే చెప్పాడు. అప్పుడు ఆ మాటలకు ఆవిడ ఆకర్షితురాలయ్యింది, ఆ ఎవరో ఇక్కడ రామకథ చెబుతున్నారు అని హనుమంతుడిగా చూసింది. చూడగానే అప్పుడు కిందకు దూకాడు, ఆవిడ దగ్గరికి వెళ్ళాడు, నమస్కరించాడు. అప్పటికే ఆవిడ కంగారు పడింది. కంగారు పడుతుంటే నేను నిజంగా రావణుడి కాదమ్మా, రామదూతని అని ఎంతో నచ్చ చెప్పాడు. నువ్వు నిజంగా రామదూత అయితే రాముడు ఎలా ఉంటాడు, లక్ష్మణుడు ఎలా ఉంటాడో చెప్పుకుంటాడు. యాని రామస్య లింగాని లక్ష్మణస్యతి యాని వై, రాముడి లక్షణములు ఏమిటి, లక్ష్మణుడి లక్షణాలు ఏమిటి, నువ్వు నిజంగా వాళ్ళని చూసి వస్తే ఉండకున్నట్టుగా చెప్పగలవు, నువ్వు వర్ణించిన దాన్ని బట్టి నువ్వు రామ లక్ష్మణుల దగ్గర నుంచి వచ్చావని నేను కనిపెడతాను అన్నది. అప్పుడు ఆయన అద్భుతంగా వర్ణించాడు, రామచంద్ర ప్రభు లాంటి మహానుభావుడు ఉన్నాడు ఆయన, ఆజానుభావు, లోకాళ్ళ వరకు చేతులు ఉంటాయి, ఈ లోకాళ్ళని సంస్కృతంలో జానువులు అంటారు, ఈ చేతులు లోకాళ్ళకి తగిలితే ఆ వ్యక్తిని ఏమంటారు, ఆజానుభావు అంటారు. రాముడు అలాంటి వాడు అయితే పద్మాకర్ గారు మీ చేతులు కూడా లోకాళ్ళకి తగిలాయి కదా, మీకు ఆజానుభావు అని మీరు అడగచ్చు. కూర్చున్నప్పుడు కాదండి, నిలబడినప్పుడు మీ చేతులు మోకాళ్ళకి తగినాయో చూసుకోండి. ఇప్పుడుగా ఉపన్యాసం అయిపోయాక ఎవరి చేతులైనా మోకాళ్ళకి తగిలితే నా దగ్గరికి రండి, ఇక్కడ నన్ను నా కోసం చూపించారు అది వాళ్ళకి వేస్తాం. ఈ మధ్యకాలంలో రాజానుభవం తగలటం రాముడు తప్ప, ఆయన రాజానుభవుడు అనమాట. ఇంకా ప్రలంబ పొడవైన వాడు, దీర్ఘంగా ఉంటాడు, పొడుగ్గా ఉంటాడు, రాజానుభవుడు రెండు ఉన్నాయి. సింహంలో ఉంటుంది నడువు, సన్నగా ఉంటుంది, పెద్ద పట్టు ఉంటే వాడిని పరిగెడతాడు, కాబట్టి నడువు సింహం నడువులాగా చెంగు తోకడానికి వీలుగా సన్నగా ఉంటుంది, తామరూపంలో ఉంటాయి కళ్ళు. ఈ విధంగా ఆయన గొప్పతనం అంతా త్రిస్థిర త్రిప్రలంబిషుతోన్నత, ఆయన నుదురు దగ్గర మూడు రేఖలు ఉంటాయి, ఇలా అనండి, కొంతమంది ఇలా సన్నది రేఖలు కనపడతాయి నుదురు దగ్గర.
శంఖం దగ్గర కూడా మూడు లేఖలు ఉంటాయి. ఆ లేఖలు ఉన్నవాడు చక్రవర్తులు లాంటి వాడు. శంఖంలో మందగా ఉంటుంది మేడ, ఇక భుజాలు ఉంటాయి, ఈ ఎముకలు కనపడకుండా గూఢ జప్తులు గురువు అన్నారు. అంటే ఇక్కడ ఎముకలు కొందరు కనపడతాయి, నాకు కూడా కావాలంటే ఇప్పుడు చాలా టెస్ట్ అవుతుంది, ఇక్కడ ఎముకలు పైకి వచ్చింది. అలా కనపడకుండా మంచి మాంసంతో దృఢంగా ఉంటే వాడు గూఢ జప్తులు అంటారు. ఆ మహానుభావుడు శత్రువులు చీల్చి తండాడతాడు. ఇన్ని లక్షణాలు ఉన్నాయి కదా, ఇప్పుడు మళ్ళీ లక్ష్మణుడు గురించి అంత వర్ణించాలా? కానీ లక్ష్మణుడి గురించి ఎవరో తెలుసా, ఈ లక్షణాలన్నీ లక్ష్మణుడిలో ఉన్నాయి, కాకపోతే రాముడికి లక్ష్మణుడికి ఒకే తేడా. రామశ్యామో మహాయశాల సువర్ణ చెవి శ్రీమాన్. చేతస్థంగాడు కొందరు ఉంటారు రాముడి గురించి వరసగా చెప్పి మళ్ళీ లక్ష్మణుడి గురించి చెప్తున్నాను, లక్ష్మణుడు కొడుకుగా ఉంటాడు, అదే అనుభవుడు, కళ్ళు ఇంకా ఉంటాయి అని మనం మొదలెడతారు. అది చేస్తాం. కానీ హనుమంతుడు బుద్ధిమంతుడు కనుక ఇంతగా చెప్పాడు కదా, మహామేధావి కదా, వాక్చాతుర్యం కలిగినవాడు కదా, అమ్మ లక్ష్మణుడి గురించి చెప్పాలంటే మళ్ళీ ఇవన్నీ చెప్పక్కర్లా, రాముడిలో ఉండి లక్షణాలన్నీ ఉన్నాయి, ఇద్దరికి ఒకటే తేడా సువర్ణ చెవి. ఆ పద్మ లక్ష్మణుడు బంగారపు రంగులో ఉంటాడు, పద్మాకర్ గారిలో ఎవరగా తెలిసిపోతుంటాడు. ఇంకా రాముడు రామశ్యామ మహా సత్యనారాయణ గారిలాగా రాముడు అలా నీలంగా కనబడతాడు. ఇద్దరికి రంగు తేడా అంతే, మిగతా లక్షణాలన్నీ ఒకటే అని చెప్పి వచ్చాడు. ఎంత క్లుప్తంగా చెప్పాడు చూడు. ఆ మాటలకి ఒక్క అపశబ్దం లేకుండా మాట్లాడితే సీత ఆనందపడిపోయింది. ఆహా, సేవకులు చాలా మంది ఉంటారు కానీ వాడు ఏం మాట్లాడతారు అర్థం కాదు. ఒక పోరాట దగ్గరికి వస్తూ ఉంటాడు, అంటాడు ఏమంటాడు అర్థం ఇది అవడా, ఏమంటా అనుకుంటారా ఇప్పుడు గురుగారు ఒక ప్లాంట్ అంటాడు. ఆ అయితే ఒక ఐదు నిమిషాలు పోయాక గురువు గారు ప్లాంట్ ముంచి వస్తున్నాను, మా పీఠంలో వాటర్ ప్లాంట్ పెట్టాం, మంచినీళ్ళ కోసం అద్భుతమైంది పెట్టాం, మంచి విషయంతో పెట్టాం, ఏమాత్రం నీళ్లు పొల్యూషన్ లేకుండా ఉండాలి, ఈ ప్లాంట్కి తాళం వేస్తున్నానన్న ముక్క వాళ్ళ దగ్గర 30 సార్లు విన్నాక అది ప్లాంట్ అని అర్థమైంది. అప్పుడే వాళ్ళని ఎక్కడున్నాడు ప్లాంట్ అంటున్నాడు అది ఏమర్థం. అలాంటి వాడిని సీతాదేవి దగ్గర దోషించాడు, అప్పుడు వస్తే సీత ఏమైపోతుంది, సీత కాదు రంపపు కోత వచ్చింది. ఆవిడికి స్పష్టంగా చెప్పాలి మనం ఏం చెప్పాలో అవునాడికి అర్థం అవ్వాలి. నేను మాట్లాడేది నాకు అర్థం కావాలి ఉపయోగం ఉందండి, అందులో ఎంత పాండిత్యం ఉన్నది కాదు, నీకు ఎంత పాండిత్యం ఉన్నా నీ పాండిత్యము ఎదుటి వాడికి అర్థం కానప్పుడు నీ ఉపన్యాసం దండగా. అందుకే రామాయణ ప్రారంభంలో ఏమన్నా తెలుసా, వాల్మీకి మనిషి రామాయణ ప్రారంభంలో రాసిన ఈ శ్లోకం గుర్తుపెట్టుకోండి, తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి ముని పొంగమం. వాల్మీకి నారదుణ్ణి అడిగాను, ఆ నారదుడు ఎటువంటి వాడు, తపస్సు చేశాడ, స్వాధ్యాయ నిరతుడు అంటే నిత్యం వేదం చదువుకుంటాడు, బాగా చదివినవాడు, తపస్సు చేసినవాడు. ఇక మూడవది వాగ్విదాంబరం, ఉపన్యాసం చెప్పటంలో శ్రేష్ఠుడు తెట్ట. ఆయన చదువుకున్నాడు కదా, ఆయన తపస్సు చేశాడు కదా, ఆ ఒక్క ముక్క చెప్పి ఊరుకోవచ్చు కదా, అలా ఆయన చదువుకున్న పండితుడే కాదు వక్తలలో గొప్పవాడు, బాగా ఉపన్యాసం చెబుతాడు అన్నాడు. అంతరార్థం అదన్న మాట, నువ్వు ఎంత చదివినా చెప్పితే అర్థం కదుకున్నాడు. ఇప్పుడు ఉపన్యాసకుల్లో చాలా మంది చదువు దాని వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కానీ వాళ్ళు చెప్పి బాగా అర్థం అవుతుంది. ఒక్కొక్కడు లక్షల మందికి బాగా ఉపన్యాసం చెప్పి పెట్టిస్తారు, పాండిత్యం ఉండదు వాళ్ళు, ఒక్కొక్కడి దగ్గర బాగా పాండిత్యం ఉంటుంది, వాడు చెబితే ఎవరికి అర్థం కాదు, ఎవడో వచ్చి కూర్చోడు. ఈ రెండు ఉంటే ఆడు గొప్పవాడు, బాగా పండితులయ్యి ఉండాలి, ఆ పాండిత్యాన్ని ఇతరులకు స్పష్టంగా చెప్పగలగాలి. ఈ రెండు ఉన్నవాడు నారదుడట, అందుకే నారదుడు ఏదైనా చెబితే జ్ఞానం వచ్చి వినేవాడు. హనుమంతుడి దగ్గర ఆ గొప్పతనం ఉన్నది, ఆయన ఏం చెప్పినా అవతలకి నాటుకు పోతుంది, అస్పష్టత ఉండదు స్పష్టత ఉంటుంది. కారణం ఆయన వ్యాకరణం బాగా చదివినవాడు, 9 వ్యాకరణాలు చదువుకున్నాడు, అందుకే ఆంజనేయ అష్టోత్తర శతనామాల్లో ఒక నామం ఉంది, ఓ నవ వ్యాకృతి పండితాయ నమః. ఆంజనేయ అష్టోత్తర శతనామాలు చదువుతున్నారా మీరు ఎవరైనా ఉంటే చేయగలరు సరే, అది అందరికీ తెలుస్తుంది. ఓం ఆంజనేయాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం హనుమతే నమః, ఓం మారుతాత్మజాయ నమః, ఇలా 8 నామాలు ఉన్నాయి ఆయన. అందులో ఒక నామం ఓం నవ వ్యాకృతి పండితాయ నమః. నవ అంటే 9, వ్యాకృతి అంటే వ్యాకరణములు,
తొమ్మిది వ్యాకరణం ఉంటుందట, 9 గ్రామర్స్. నవ అంటే కొత్త, కొత్త వ్యాకరణం. ఎప్పటికప్పుడు కొత్త కొత్త భాషలు కూడా నేర్చుకుంటాడు ఆయన. అలా నేర్చుకోవాలి, అవతల అర్థం అయ్యేలా చెప్పాలి, అది ఆయన గొప్పతనం. అందుకని హనుమంతుడు వారికి ఆనందం కలిగించాడు. ఇలా సేవకులు చాలా మంది ఉన్నారు అందులో. వాళ్ళందరి గురించి మనం ఒక రోజు తెలుసుకోలేము. భగవంతుడి దేవుడు ఈ రెండో రోజు కూడా మీకు చెప్పగలిగాం. మళ్ళీ ఎప్పుడు భగవంతుడు అవకాశం ఇస్తే అప్పుడు, ఎందుకంటే నేను ఫలానా రోజు చెప్పడానికి వీలైన స్థితిలో ఉంది. వచ్చే సంవత్సరం సెప్టెంబర్ క్యాలెండర్ కూడా ఇప్పటికి రెడీగా ఉంది, నెక్స్ట్ వీక్ 2024. అందువల్ల ఈ రోజు మాత్రం మీరు నిజంగా నిన్న ఇవాళ ఒకే కారణం, ఇక్కడికి వచ్చాక ఈ ఆలయం చూశాక కడుపు నిండిపోయింది. అలాగే కడుపు నిండినా అన్నం తింటాను నిండిపోయింది, అది వేరే విషయం. కానీ ఎందుకు నిండిందంటే, ఇంత అద్భుతంగా ఆలయం నిర్మాణం చేశారు, మీరంతా కలిసి చాలా కృషి చేశారని నేను కుమారు గారు చెప్పాక నేను ఆనందం కలిగింది, బ్రహ్మానందం కలిగింది. ఆహా, అందుకే రాముడు వెంటనే ఇక్కడికి పంపించాడని అర్థమైంది. కానీ ఇక్కడ వచ్చే ముందు మాత్రం నాకేం తెలియదు, కేవలం సత్యనారాయణ గారు ఆయన నాకు శిష్యుడు, మాస్టర్ విద్వాంసుడు అవ్వడం వల్ల పిలిచి వచ్చేసాను. వచ్చాక నిజంగా ఈ గుడికి రాకపోతే జన్మ వ్యర్థం అని అర్థమైంది. ఏమి రామాలయం అంటే ఆ రామచంద్రుడు భద్రాద్రి రాముడు అక్కడ కూర్చుని ఉంటే, ఈ ఉత్సవ మూర్తులు చూస్తుంటే ఆనందం కలిగింది. నిజంగా మీరు జన్మ ధన్యవండి కుమార్ గారు, మీ అందరి జన్మ మామూలు ధన్యం కాదు, భగవంతుడికి చేత ఈ మహాకార్యం చేస్తున్నారు. సందేహం లేకుండా మళ్ళీ ఇంకోసారి వస్తాను, దేని తర్వాత ఎప్పుడు ఒకప్పుడు చెప్తాను. మీకోసం నేను ఇవ్వడం మాత్రం ఖాయం, అంత అభిమానం కలిగింది. మరొకసారి అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని తిరుపతి దేవస్థానం వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. సుబ్రహ్మణ్యం కూడా వచ్చాడు, ఆయన కూడా మాకు ధర్మ దీపుడు చాలా గొప్ప వాళ్ళు. వారందరికీ శుభ కలుగుతారు.